శ్రీమతే రామానుజాయ
మమ సంతోషకారణం శ్రీమద్భాగవతీ వాక్తా సురాణామపి దుర్లభః నేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలం యత్ర యత్ర చతుర్వత్ర శ్రీమద్భాగవతం భవేత్ గచ్ఛామి తత్ర తత్రాహం గౌరయాతా సుతవత్సలా నిగమకల్పతరోర్గణితం ఫలం సుఖముఖామృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగోరసికాః భువి భావుకాః.
అస్మదాచార్యులకి ఉపకారకాచార్యులకి దాసోహం చేసుకుంటూ శ్రీమద్భాగవత కథానాయకుడైన కృష్ణ పరమాత్మ ద్వితీయుడికి తామరకు దాసోహం చేసుకుంటూ శ్రీమద్భాగవతాన్ని అనుగ్రహించిన వ్యాస శ్రీశుకుల వారికి దాసోహం చేసుకుంటూ వింటున్న మీకు దాసోహం చేసుకుంటూ ఇవాళ 3వ రోజు 4వ ఉపన్యాసం అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, నిన్న సాయంత్రం ఏం చెప్పుకున్నాము? ఎవరైనా ధ్రువ చరిత్ర, ఇంకా కలి పరీక్షిత్ మహారాజు సంవాదం, ఇంకా ఆత్మ శరీరం ఒకట వేరా, ఇంకా పాపం పుణ్యం, ఇంకా స్వర్గం నరకం శ్రీ వైకుంఠం, ఇంకా గోకర్ణుడి చరిత్ర, ఇంకా ధ్రువ చరిత్ర అయిపోయింది చెప్తున్నా, ఇంకా కపిల మహర్షి తల్లి సంవాదం బాగున్నారు అయితే, ఇంకా
నేనెవరు, నేను దేని ద్వారా ఏమి తెలుసుకోవాలి, ఎవరిని శరణాగతి చెయ్యాలి, ఎవరి ద్వారాగా నా మార్గాన్ని నేను
తెలుసుకోవాలి. వీటి ద్వారా ఆహార నియమాలు, ఏమి తినాలి ఏమి తినకూడదు, బాగుంటుందా? అది శ్మశానంలో ఉండవలసినవి మన బొజ్జలో ఉండకూడదు, ఉంటే నిత్యము కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట.
జీవుడు ఎలాగా భూమి మీదకి,
ఆత్మకి శరీరం ఎలా వచ్చింది, ఆత్మకు శరీరం రావాలి అంటే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా సంచరిస్తూ ఉన్నది, స్వామి అనుగ్రహంతో ఆత్మకి శరీరం లభించింది. ఇంకా గర్భ నరకం అనుభవిస్తాం ప్రతి ఒక్కరం. ఇంకా అనేక జన్మలు, ఇది ఒక జన్మే కాదు కదా, మనది 84 లక్షల జన్మలు ఎత్తితే తప్ప ఒక మనిషి జన్మ రాగల. వచ్చిన జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి జన్మ మనిషి జన్మే వస్తుంది అన్నది లేదు. ఇప్పుడు మనిషిగా పుట్టాము. ఈ మనిషిగా పుట్టినందుకు మన కర్మలు, పాపాలు, పుణ్యాలు, మన ప్రవర్తన బట్టి వచ్చే జన్మ ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నోరు ఇచ్చాడు కదా చక్కగా పరమాత్మ, బాగా తిడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాలి చెప్పుకుంటూ ఇలా ఉన్నామనుకోండి, స్వామి అనుకుంటాట నోరు ఇచ్చాను చక్కగా నామం చెప్పకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టుకొస్తున్నారే, లౌకిక మాటలు మాట్లాడుకుంటున్నారే అని వచ్చే జన్మలో మనకు మాట ఉండదట. అంటే ఏ పక్షిగానో, ఏ చెట్టుగానో, ఏ రాయిగానో పుడతామట. కనుక మనిషి జన్మ ఇచ్చినందుకు పరమాత్మ ఈ జన్మలోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ జన్మ కూడా మనం సరిగ్గా లేకపోతే ఇష్టం వచ్చినట్లు బ్రతికి శాస్త్రాన్ని మీరి అబద్ధాలు మాట్లాడి తినకూడనివన్నీ తింటూ తాగకూడనివన్నీ తాగుతూ లౌకిక విషయాల ఎందు బాగా ఆసక్తి కలిగి ఉంటే ఈ జన్మకి తగ్గట్టుగా వచ్చే జన్మ ఆధారపడి ఉన్నది. కనుక ఉన్న జన్మని సద్వినియోగం చేసుకోవాలి. కనుకనే వేదాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, మన పెద్దలు అవతరించారు, ఆళ్వార్లు, పూర్వాచారులు ఇలా ఎందుకు ఉపదేశాలు చేస్తున్నారు? మనం మారాలనే కదా. మనము పునరపి జననం పునరపి మరణం ఇంకా వద్దు, పుట్టడము చావడం అనేది ఇంకా వద్దు. హాయిగా విరజా నదిలో స్నానం చేసి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చోవడమే మన గమ్యమట. లేకపోతే స్వర్గానికి వెళతాం, పుణ్యాలు అవ్వగానే స్వర్గం చాలా బాగుంటుంది అంటూ ఉంటారు బయట వాళ్ళందరూ. అది బాగోదు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, గాన, భజాన తప్ప స్వర్గంలో ఏమీ ఉండదట. పుణ్యం అవ్వగానే మళ్ళీ తోసేస్తారట కింద లోకానికి. నరకానికి వెళ్ళాము, బాగా యమకింకర్లు బాగా ఇబ్బందులు కష్టాలు పెడుతున్నారు మన కర్మలు మన పాపాల వల్లే. అక్కడ ఉండలేము, మమ్మల్ని కిందకు నెట్టేయి అన్న వాళ్ళు నెట్టరు. ఎందుకని? మన పాపాలన్నీ పూర్తి అవ్వాలి కాబట్టి. కనుక ఎక్కడికి వెళ్ళినా తిరిగి లీలా విభూతికే వస్తాం. దాని బదులు హాయిగా ఇక్కడ ఉన్నామనుకోండి, ఈ శరీరం పెట్టే బాధలు మనల్ని అన్ని ఇన్ని కావట. మనమే అనుభవిస్తున్నాం కదా శరీరంతో. కళ్ళు సరిగ్గా కనిపించవు, కప వాతపు విత్తాలు బాగా ఎక్కువగా ఉంటాయి. యవ్వనంగా ఉంటే బాగుంటుంది, శరీరం బాగుంటుంది యవ్వనంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే 45 అలా వచ్చినాయో మన శరీరం పెట్టే పాటలు అన్ని ఇన్ని కాదట. శ్రీవైకుంఠంలో అనుకోండి పరమాత్మ వంటి శరీరం వస్తుందట. పృథ్వీ, అప్పు, వాయువు, తేజస్సు, ఆకాశం ఈ పంచభూతాలతో ఏర్పడినది ఈ శరీరం. ఉప్మా ఎన్ని రోజులు ఉంటుంది? చేసుకున్న 2-3 గంటలకే పాడైపోతుంది కదా. వేరుగా పృథ్వీకి వేరు, నీటికి వేరు, ఆకాశానికి వేరు, అగ్నికి వేరు, వేరుగా ఉంటే అన్నీ ఉంటాయి నిత్యంగా. కానీ 5 మనం కలుపుతున్నాం కదా. రవ్వ విడిగా ఉందనుకోండి పాడవుతుందా? పాడవదు. నీరు విడిగా ఉందనుకోండి పాడవుతుందా? పాడవదు. కనుక రవ్వని, నీటిని, అగ్నిని, ఆకాశమైన పాత్రని ఇవన్నీ కలిపితే పంచభూతాలని ఎన్ని రోజులు ఉంటుంది ఉప్మా? 2-3 రోజులు అంటే 2-3 గంటల్లో పాడైపోతుంది. అలాగే ఇవి కూడా, ఈ శరీరం కూడా 5 భూతాలతో ఏర్పడింది కాబట్టి తొందరగా పాడైపోయే అవకాశం ఉందట ఈ శరీరం. కనుక ఉన్న జన్మని సద్వినియోగం చేసుకోండి. అదే శ్రీవైకుంఠం అనుకోండి, నిత్య యవ్వనమే అట. యవ్వనంగానే ఉంటామట, ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, రజోగుణం తమోగుణాలు ఉండవట. ఆనందంగా నిత్య సంకల్పం, మనం ఏది సంకల్పిస్తే అది నెరవేరుతుందట. ఇప్పుడు కొత్త కొత్తగా ఏవేవో లోకాలు చెప్తూ ఉన్నారు, అవి ఉన్నాయో తెలియదు, లేవో తెలియదు, అసలు వెళతామో తెలియదు, వెళ్ళమో తెలియదు కదా. ఇప్పుడు కొత్త కొత్త లోకాల గురించి చెప్తూ ఉన్నారు, ఫలానా లోకం, అది లోకం, ఈ లోకం అని. కానీ నిత్య వైకుంఠం స్థిరమైనది, నిత్యమైనది, నిజంగా ఉన్నది. ఎవరు చెప్పారు నిజంగా ఉందని? భగవద్గీతలో గీతాచారుడే అనుగ్రహించాడు. అర్జున, ధూమాది మార్గం ఎలా ఉంటుంది? ధూమాది మార్గము పొగతో చీకటిగా ఉంటుందట ధూమాది మార్గం. కానీ శ్రీవైకుంఠం వెళ్ళే మార్గము బాగా దేదీప్యమైన కాంతితో తేజస్సుతో ఆనందంగా ఉంటుంది ఈ శ్రీవైకుంఠానికి వెళ్ళే దారి. కనుక అర్జున, ప్రతి జీవాత్మ శ్రీవైకుంఠం మార్గానికే వెళ్ళాలి అని ఉపదేశం చేసాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కనుక శ్రీవైకుంఠం అనేది సత్యము. ఎంత ఉంటుంది శ్రీవైకుంఠము అంటే, మనకు భూమి ఎంత ఉంటుందో దానికి 3 రెట్లు, త్రిపాద్విపూతి అని పేరన్నమాట శ్రీవైకుంఠానికి. ఎవరు వెళతారు శ్రీవైకుంఠానికి? ఆచార్య తిరువడి సంబంధం ఉన్నవాళ్ళు వెళతారన్నమాట శ్రీవైకుంఠానికి. ఆచార్యులు ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు. ఉదాహరణ, రామానుజుల వారు ఉపన్యాసం చెప్తూ ఉన్నారు. ఏమిటి ఉపన్యాసము అంటే శ్రీమద్ రామాయణం, రామాయణం ఉపన్యాసం చెప్తున్నారు. శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ రామాయణము అంటేనే శరణాగతి శాస్త్రం. అందరూ శరణాగతి చేశారు. శరణాగతి అంటే పూర్తి సరెండర్. స్వామి నీవే రక్షకుడవు అంటే చాలు శరణాగతి. అలా విభీషణుడు చేశాడు శరణాగతి. ఆకాశ మార్గంలో విభీషణుడు నలుగురు రాక్షసులతో వచ్చి రామచంద్రుడికి శరణాగతి చేస్తున్నాడు సుగ్రీవుడి మూలంగా. ఇప్పుడు పెళ్లి కావాలనుకోండి, నేరుగా అబ్బాయి అబ్బాయి మాట్లాడేసుకుంటారా? అబ్బాయి అమ్మాయి మధ్యవర్తులు ఎవరో ఉంటారు కదా, సిఫార్సు చేసేవాళ్ళు, వారిని పట్టుకుంటారు. అమ్మాయిని వాళ్లే కలుపుతారు, అబ్బాయిని వాళ్లే కలుపుతారు, మధ్యవర్తులు. అలాగే పరమాత్మను కూడా మనం ఆశ్రయించాలి అంటే మన గురించి పరమాత్మకు చెప్పేవారు ఉండాలి. ఇప్పుడు విభీషణుడు ఎవరి పురుషకారంగా రామచంద్రుడిని ఆశ్రయిస్తున్నాడు? సుగ్రీవుడి మూలంగా రామచంద్రుడిని ఆశ్రయిస్తున్నాడు విభీషణుడు. సుగ్రీవా, కొంచెం రామచంద్రుడితో చెప్పవా నా గురించి, రామచంద్రుడిని నన్ను స్వీకరించమని చెప్పవా, నాకు రామచంద్రుడే రక్షకం, రామచంద్రుడే దైవం, రామచంద్రుడు కనుక నన్ను స్వీకరించకపోతే ఇలాగే సముద్రంలో దూకి ప్రాణత్యాగము చేస్తాను అని విభీషణుడు సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు నేరుగా రామచంద్రుడి దగ్గరకు వచ్చి, లేదు రామా, విభీషణుని మనమేం స్వీకరించొద్దు, ఎవరనుకుంటున్నావు విభీషణుడు దుష్టుడైన రావణాసుడి తమ్ముడు అన్నట. అప్పుడు పెద్ద చర్చ జరిగిందట. అంగదా, విభీషణుని మన గోష్ఠిలో స్వీకరిద్దామా? సుగ్రీవా, జాంబవా, విభీషణుని మన గోష్ఠిలో స్వీకరిద్దామా అని ఇది రామాయణం చెప్తున్నారనమాట రామ అనుజుల గారు. ఆ గోష్ఠిలో ధనుర్ధాసు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ కథ విని లేచి వెళ్ళిపోతున్నారట. రామానుజుల వారు, ధనుర్దాసే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు. విభీషణుణ్ణి స్వీకరించడానికే రామచంద్రుడు ఇంత సమయం పడుతోంది, సుగ్రీవా విభీషణుని మన గోష్ఠిలో స్వీకరిద్దామా వద్దా అని రామచంద్రుడే అడుగుతున్నాడు. ఇంకా విభీషణుడు అంత గొప్పవాడైతే, విభీషణుడికే అంత కష్టం వస్తే నాలాంటి సామాన్యుల్ని పరమాత్మ స్వీకరిస్తాడా అన్న సందేహం అనమాట ఈ ధనుర్దాసు గారికి. అప్పుడు రామానుజుల గారు చాలా అందంగా సమాధానం చెప్పారు. అమ్మ ఎవరి పాపమ్మా, ఎత్తుకుని ఉండండి వారి పాప. విభీషణుడికే అంత స్థితి లభిస్తే నాలాంటి సామాన్యుణ్ణి స్వీకరిస్తాడా పరమాత్మ? మనమందరం సామాన్యులమే కదా, ఏం బుద్ధి ఏమో చంచలంగా ఉంటుంది, మనసు ఎక్కడికెక్కడికో విహరిస్తూ ఉంటుంది, చెప్పిన మాట వినము, సత్యం మాట్లాడము, తినకూడనివంతా తింటాము, ఇది కదా మన స్థితి. మరి మనలాంటి అల్పుల్ని కూడా స్వామి స్వీకరిస్తాడా అని ధనుర్దాసు గారు వెళ్ళిపోయారట. ఆ పేరు రామానుజుల గారు. కూర్చో ధనుర్దాసు, మీకు చక్కటి సమాధానం చెబుతాను అని. మనల్ని బట్టి చూస్తే స్వామి మనల్ని స్వీకరించనే స్వీకరించాడు. పైగా ఒక నేత్రం సూర్యుడట, ఒక నేత్రం చంద్రుడట పరమాత్మది. సూర్యుడేం చేస్తాడు? తీక్షణంగా ఉంటాడు. చంద్రుడేం చేస్తాడు? చల్లగా అనుగ్రహిస్తాడు. కనుక పాపాలు చూసిన వాడిని ఎర్రటి నేత్రంతో చూస్తాడు. ఇంకోసారి ఈ పాపం చేశారా, ఒక్కసారి కుంభీ పాపంలోకి పంపించి ఒక్కసారి వేయింపజేస్తాను యమధర్మరాజు గారితో చెప్పి అని కోపంగా ఉంటాడట. అదే భక్తులని చూశాడు అనుకోండి స్వామి అనుగ్రహంగా చల్లగా మనల్ని అనుగ్రహిస్తాట. కనుక రెండు వైభవాలు పెరుమాళ్ళకే ఉన్నాయి. అలాంటి పరాత్పరుడు మనల్ని అనుగ్రహిస్తాడా అంటే చక్కటి ఉదాహరణ రామానుజుల వారు చెప్తున్నారు. నాకు ఇదే సందేహం వచ్చింది, రామానుజుల వారు అంటున్నారనమాట, నాకు ఇదే సందేహం వచ్చింది, పరమాత్మ నన్ను స్వీకరిస్తాడా లేదా, స్వామి నాకు వైకుంఠాన్ని ఇస్తాడా లేదా అని మా గురువు గారిని అడిగారు రామానుజుల వారు అంటున్నారు. రామానుజుల వారు గురువు గారు ఎవరు సమాశ్రయణం చేసిన వారు? పెరియ నంబి అనేవారు. వారు చెప్పారు, నాకు ఇదే సందేహం వచ్చింది, నాకు వైకుంఠం వస్తుందా రాదా, పరమాత్మ నన్ను స్వీకరిస్తాడా లేదా అని పెరియ నంబి గారికి ఇదే సందేహం వచ్చిందట. వారు గురువు గారైన పరమాచార్యులైన ఆళవందారుని అడిగారట. ఆళవందాలకి ఇదే సందేహం వచ్చిందట, స్వామి నన్ను స్వీకరిస్తాడా లేదా, ఇన్ని పాపాలు ఇన్ని కర్మలు ఇన్ని పుణ్యాలు ఇన్ని చేశాను అని. ఆళవందాలకి ఇదే సందేహం వచ్చింది. మణక్కాల్ నంబిని అడిగారు. ఇలా ఒక్కొక్కరికి సందేహం వస్తే ఒక్కొక్కరు సందేహాన్ని నివృత్తి చేశారు. ఎలా? ఒక చైన్ ఎలా ఉంటుంది, లింక్ ఉంటుంది కదా చైన్కి, నా మొట్టమొదటిగా పూర్వాచార్యులలో మొట్టమొదటి వారు ఆచార్య పరంపరలో స్వామి నమ్మాళ్వార్. ఆళ్వారాదులలో ప్రధానమైన వారు, పరమాత్మయే బాగా ప్రేమించిన వారు నమ్మాళ్వార్. వీరు అనుగ్రహంతో నాదమునులకు మోక్షం ఉన్నది. నాదమునుల అనుగ్రహముతో ఉయ్యకొండాలకి మోక్షం ఉన్నది. ఉయ్యకొండాల అనుగ్రహంతో మణక్కాల్ నంబికి మోక్షం ఉన్నది. మణక్కాల్ నంబి అనుగ్రహంతో ఆళవందార్లకి మోక్షం ఉన్నది. ఆళవందార్ల అనుగ్రహంతో పెరియ నంబి గారికి మోక్షం ఉన్నది. పెరియ నంబి గారి అనుగ్రహంతో స్వామి రామానుజుల వారికి మోక్షం ఉన్నది. మరి రామానుజుల వారి కాలం వేరే, మన కాలం వేరే కదా. ఉదాహరణ చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు మన పెద్దలు. ట్రాఫిక్లో వెళుతూ ఉన్నాం టూ వీలర్ మీద, రెడ్ లైట్ వెలగంగానే ఆగిపోవాలి. మనకి రెడ్ లైట్ ఒకవేళ కనిపించలేదనుకోండి, ఆగుతామట. ఎలా ఆగుతాము? మన ముందు వారు ఆగారు. వారు ఎలా ఆగుతారు? వారు ముందు వారు ఆగారు కదా. రెడ్ లైట్ కనిపించలా, అందరూ బండి స్టార్ట్ చేశారు, వాళ్ళతో పాటుగా మనము స్టార్ట్ చేసి వెళుతున్నాం. ఆ రెడ్ లైట్ కనిపించకపోయినా ఎలా అయితే వెళుతున్నాము, ఆగుతున్నామో, అలాగే ఈ లింక్ చైన్ మన ఆచార్యుల నుంచి మనకు వచ్చిందనమాట. జగదాచార్యులు ఎవరు అంటే స్వామి రామానుజుల వారు. ఎవరు రామానుజుల వారు? సాక్షాత్ ఆదిశేషుడే త్రేతాయుగములో లక్ష్మణస్వామిగా అవతరించి జన్మించి రామచంద్రుడికి అనేక సేవలు చేశారు. ఆ లక్ష్మణస్వామి, ఆ ఆదిశేషుడే ద్వాపర యుగములో కృష్ణయ్య అన్నగా బలరాముడిగా జన్మించాడు. ఆ బలరాముడు, ఆ ఆదిశేషుడే కలియుగములో రామానుజుల వారిగా జన్మించారు. మరి రామానుజుల వారు ఉండే కాలం వేరు, మనం ఉండే కాలం వేరు. మరి మనకు ఎలా మోక్షం వస్తుంది అంటే, రామానుజుల వారు 84 సింహాసనాధిపతులని ఏర్పాటు చేశారు. వారి ద్వారా మనము కనుక సమాశ్రయణము అయితే వారి సంబంధము మన వరకు వస్తుందన్నమాట. అలా రామానుజ అనుగ్రహముతో మనకి మోక్షం తథ్యం. అలాగే మన చిన్నజయ స్వామి వారు కానివ్వండి, మన అష్టాక్షరి స్వామి వారు కానివ్వండి, అలాగే మన భీమవరం రామచంద్రజీ స్వామి వారు కానివ్వండి, కాకినాడ రంగరామానుజీ స్వామి వారు కానివ్వండి, వీరందరూ ఆ పరంపరకు చెందినవారు. వారి దగ్గర మనము కనుక శంఖ చక్ర లాంఛనం, చక్రము శంఖము, కుడి భుజాన చక్రాన్ని ధరింపజేస్తారు, ఎడమ భుజాన శంఖాన్ని ధరింపజేస్తారు. ఎందుకని శంఖు చక్రాలు? స్వామి మీద ప్రేమ భక్తి ఉంటే సరిపోదా? అంటే ఒక స్త్రీకి మంగళసూత్రం ఎంత ప్రాధాన్యమో మనకు శంఖ చక్రం అటువంటిదనమాట. అలా ఎవరికైతే ఈ గురు ఉపదేశము ఉన్నదో వారికి రామానుజ అనుగ్రహముతో మనకి మోక్షం వస్తుంది అని మన పెద్దల శ్రీ వైష్ణవ సంప్రదాయం అనమాట. అలాగే మళ్ళీ భాగవతంలోకి వద్దాము. శ్రీమద్ భాగవతంలో నిన్న ధ్రువ చరిత్రతో పరిసమాప్తి చేసుకున్నాం నిన్నటి ఉపన్యాసం. నిన్నటి వైభవమే ఇంకొంచెం చెప్పుకుందాం. ఒక్కసారి కపిల మహర్షిని తల్లిగారు అడిగారన్నమాట, ఇంద్రియాలు ఎటువంటివి, ఇంద్రియాలు పెట్టే కష్టాలు ఆనందం ఏమిటి అని అడిగారట తల్లిగారు కపిల మహర్షిని. ఈ ఇంద్రియాలు సామాన్యమైన అయితే కానే కాదట. ఒక చిన్న కథ ఇంద్రియాల గురించి. ఒక ఇంటికి 5 దొంగలు వెళ్ళారట దొంగతనానికి. వెళ్ళడం మాత్రం ఇంటి లోపలికి బాగానే ప్రవేశించేశారు, అన్ని దోచుకున్నారు, డబ్బులు కానివ్వండి, ఏవో స్థల కాగితాలు కానివ్వండి, బంగారం వెండి ఇవన్నీ దోచేసుకుని చక్కగా ఒక మూట కట్టేసుకుని ఒక దగ్గర ఉంచారట. వెళ్ళే మార్గం తెలియలేదు, వచ్చేటప్పుడు మాత్రం చక్కగా వచ్చేసారు, దొంగతనం చేసేసుకున్నారు, మూటలు కట్టేసుకున్నారు, వెళ్ళే మార్గము తెలియట్లేదని ఈ 5 దొంగలకి. ఒక చోట మూట పెట్టి మనం ఎట్నుంచి వచ్చేమో మర్చిపోయారట. కుడివైపుకు వెళ్ళాలా, ఎడమవైపుకు వెళ్ళాలా, వెనకాల నుంచి వెళ్ళాలా, అటు నుంచి వెళ్ళాలా, ఈ దారే తెలియట్లేదే, ఎలా వెళ్ళాలి బయటకి అని 5 దొంగలు మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఆ మూట ఎవరి మీద పెట్టారట? చీకట్లో కనిపించక ఆ ఇంటి యజమాని మీదే పెట్టారట. ఇంటి యజమాని మీద ఆ మూట పెట్టి ఐదుగురు దొంగలు మాట్లాడుకుంటూ ఉన్నారట. వాడికి ఎంత కోపం వస్తుంది, నా ఇంటికి వచ్చి నా సంపదని దోచుకుని నా మీదే నగల మూట పెట్టి ఎటువైపు నుంచి వెళ్ళాలా అని నా దగ్గరే మాట్లాడుకుంటున్నారా అని ఆ యజమానికి కొంచెం కోపం వచ్చిందట. ఇంతకీ ఆ యజమాని గారు ఎవరట? మనము. ఆ ఐదు దొంగలు ఎవరట? ఐదు ఇంద్రియాలు. ఇక నగల మూట ఏమిటట? నగల మూట ఈ నేత్రాలు కానివ్వండి, ముక్కు కానివ్వండి, నాలుక కానివ్వండి, చెవులు కానివ్వండి, అస్సలు మన మాట విననే వినబడ. గుర్రము గుర్రానికి కళ్ళం వేయలేదనుకోండి, గుర్రానికి బాగా పొగరు ఉంటుంది, పరిగెత్తేటప్పుడు బాగా పొగరు ఉంటుంది. ఆ పొగరుతో యజమాని గుర్రం మీద కూర్చుని స్వారీ చేసినా కూడా మాట వినదట, ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందట. గుర్రం మీద కూర్చునే వాడినే కింద పడవేస్తుందట. ఎప్పుడు వింటుంది ఆ గుర్రము మాట? కళ్ళం వేయాలి కదా, కళ్ళం వేయగా కళ్ళంతో దాని ఒక దెబ్బ వేసి ఆ మాట వినేలా చేసుకుని మనం ఎటువైపుకు వెళ్ళాలో అటువైపుకు తిరుగుతుందట, మన మాట వింటుందట గుర్రం ఎప్పుడు కళ్ళం వేస్తే. అలాగే మన దగ్గర కూడా ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఐదు గుర్రాలు ఉన్నాయట. ఈ ఐదు గుర్రాలు మన మాట వింటాయా? అస్సలు వినవట, విచక్షణ రహితంగా పరిగెడుతూ ఉంటాయట. మన గుర్రాలు ఎక్కడికి పరిగెడతాయండి? మన ఇంద్రియాలు అంటే కళ్ళు. పెరుమాళ్ళని చూడకుండా దివ్య దేశానికి తిరుమల వెళ్ళామనుకోండి, చక్కగా హాయిగా వెంకటేశ్వర స్వామి అత్యద్భుతంగా చాలా అందంగా వెంచేసి ఉన్నారు. ఆ ఒక్క సెకను మన ముందు ఎవరు నుంచున్నారు, ఎవరు తోస్తున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఇవి చూస్తాము తప్ప గోవిందుణ్ణి సమయం అయిపోతుందే లాగేస్తుంటారే, వాళ్ళెంత లాగినా పరమాత్మను సేవించాలి, పక్కన ఎన్ని గొడవలు జరిగినా మనం పట్టించుకోకూడదు అనుకోమట. కళ్ళు ఆటోమేటిక్గా ఎవరు మాట్లాడుకుంటున్నారో వాటికి వాళ్ళని చూస్తాయట. చెవులు, ఇంత అద్భుతంగా ఇక్కడ ప్రవచనం జరిగినా మన పక్క వారిద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, చెవులు ఎటెళ్తాయి, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని అవి వింటాడట. కళ్ళు చూడకూడని చూస్తాయి, చెవులు వినకూడని వింటాయి, ఇక ముక్కు ఏ పరిమళం ఆగ్రాణించాలి, పెరుమాళ తులసి పరిమళాన్ని ఆగ్రాణించాలి, కానీ ఏవేవో పదార్థాల యొక్క పరిమళాలని ఆగ్రాణిస్తున్నాయి. ఇక నాలుక దేని గురించి మాట్లాడాలి? స్వామి గురించి మాట్లాడాలి, లేకపోతే స్వామిని ఆశ్రయించిన భక్తుల గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే స్వామి వెంచేసి ఉన్న దివ్య క్షేత్రాల గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే రామాయణం, భాగవతం, భారతం, శ్రీ విష్ణు సహస్రనామం, భగవద్గీత వీటి గురించి మాట్లాడుకోవాలి. ఇవి తప్ప మన నాలుక అన్నిటి గురించి మాట్లాడతాయట. ఇంత నాలుక దేని గురించి మాట్లాడాలో అది గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు సుభాష్ గారు చెప్తున్నారు పాట గట్టిగా పాడండి, పాట గట్టిగా పాడండి అని, లౌకిక మాటలో గట్టిగా మాట్లాడతాం. పెరుమాళ గురించి నామ సంకీర్తనయో అసలు నోరే బయటికి రావట్లేదు, నాలుకే తిరగట్లేదు మనకి. కనుక ఏది చెయ్యకూడదో అవే చేస్తాయట మన ఇంద్రియాలు. కాళ్ళు చక్కగా భాగవతం వినటానికి వెళ్ళవే, అక్కడ కృష్ణయ్య చాలా అందంగా ఉన్నాడు అని చెప్పినా దారిలో ఎవరైనా కనిపించారనుకోండి భాగవతం ఉపన్యాసానికి వస్తూ వాళ్ళ దగ్గరికి వెళతాయి తప్ప ఇక్కడికి రావడానికి కష్టమట. చేతులు అంజలి చేయి అంటే అంజలి తప్ప అంటే దన్నం అన్ని చేస్తూ ఉంటాయట. కనుక ఐదు గుర్రాల వలె పరిగెడుతూ ఉంటాయట మన ఇంద్రియాలు. అంటే కళ్ళెం వేయాలి, ఇంద్రియాలు చెప్పినట్లు మనం వినకూడదు, మనం చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి. ఇంట్లో పని వాళ్ళు, వాళ్ళు చెప్పినట్లు మనం వింటామా, మనం చెప్పినట్లు వాళ్ళు వింటారా చెప్పండి? మనం చెప్పినట్లు వాళ్ళు వినాలి, లేకపోతే అరుస్తారు. అలాగే మనం చెప్పినట్టు అంటే మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి, ఇంద్రియాలు చెప్పినట్లు మనము వినడం కాదు. ఇంద్రియాలు చెప్పిన వల్ల విన్నామనుకోండి మళ్ళీ నరకానికి వెళతాము, యమకింకరులతో కష్టాలు అనుభవిస్తాము, వైతరిణి నదిలో మునుగుతాము, యమధర్మరాజు గారిని చూసి గజ గజ ఒడుకుతామట. చిత్రగుప్తుడు గారు ఉంటారు కదా యమధర్మరాజు గారి దగ్గర, ఆ చిత్రగుప్తుడు గారి దగ్గర చిట్టాలు ఉంటాయట. ఆ చిట్టాలలో చిట్టా మొత్తం మన గురించే ఉంటుందట. ఏంటి మన గురించి? మన పాపాలు. ఎప్పుడైతే రామానుజ అని నాలుగు అక్షరాలు కలిగిన నామ సంకీర్తన చేస్తే చిత్రగుప్తుడు గారి యొక్క చిట్టాలో మన పేరు తగలబడిపోతుందట. కనుక ఈ ఇంద్రియాలకు కళ్ళం వెయ్యాలి. ఏమిటా కళ్ళము? శ్రీమద్ భాగవత పురాణము అనే కళ్ళం వేస్తే చక్కటి దారిలో వెళతాయట ఈ ఇంద్రియాలు. కనుకే మన కులశేఖర పెరుమాళ్ ముకుందమాలలో జిహ్వే కీర్తయ కేశవం మురరుకు చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమ అక్షుత కదాహ శ్రోత్రద్వయత్వం శృణు. ఏం చెయ్యాలట? నాలుకతో. ఏమే నాలుక? ఇష్టమైన అక్కర్లేని మాటలు మాట్లాడకే చక్కగా కేశవ దామోదర మాధవ అని నామ సంకీర్తన చేయవే. వంట చేసేటప్పుడు నామ సంకీర్తన చేస్తూ చేస్తే ఆ పదార్థము చాలా భోగ్యంగా ఉంటుందట. ఆ ప్రసాదము మనసు స్వీకరించగా సత్వగుణము మనకు లభిస్తుందట. కనుక ఏది చేసినా, ఉదాహరణ గోకులంలో గోపికలు ఉన్నారు కదా, వాళ్ళు పెరుగుని ఎలా చిలుకుతారట? హే మాధవేకి గోవిందేకి కేశవా అంటూ స్వామి యొక్క నామ సంకీర్తన చేస్తూ గోపికలు పెరుగు చిలకటము చేత ఆ వచ్చే వెన్న మరింత మాధుర్యంగా ఉంటుందట. కృష్ణయ్య కావాలంటే వెనను సృష్టించుకోలేడా? ధ్రువుడి కోసం ధ్రువలోకాన్ని సృష్టించిన వాడు ఇలా అనగానే వెన సృష్టించుకోగలడు. కానీ గోపికల నామ సంకీర్తన చేత గోపికల స్పర్శ కలిగిన వెన్నంటేనే అంత ఇష్టమట మన కృష్ణయ్యకి. కనుక ఏ పని చేసినా నామ సంకీర్తన చేస్తూ ఆ పని చెయ్యాలి. కనుక నాలుగుకి ఏమని చెప్పాలి? ఏమే నాలుగ? అక్కర్లేని మాటలు మాట్లాడకి స్వామి నామం చెప్పవే. శ్రీవల్లవేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి. కనుక ఓ నాలుక నామం చెప్పవే. నామాలు ఎన్నున్నాయి? వేయి నామ వేయి నామాలేనా? అనేక నామాలు కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు. కనుక నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నామ సంకీర్తన చేయడం. నాలుక ఉన్నా నామం చెప్పకపోతే కప్ప నాలుకతో సమానమట అని ఎవరు చెప్పారు? సూత పౌరాణికర్ సౌనకాది మునులకు చెప్తున్నారన్నమాట. చేతులు ఉన్నా కూడా దన్నం అంజలి దాసోహం పెట్టకపోతే శవము చేతులతో సమానమట. శవానికి చేతులు ఉంటాయి, దన్నం పెట్టగలదా శవము? కనుక మన చేతులు అంజలి దన్నం పెట్టకపోతే శవము చేతులతో సమానమట. కాళ్ళు ఉన్నా కూడా ఆలయానికి ఉపన్యాసానికి వెళ్ళకపోతే చెట్ల వేర్లతో సమానమట. చెట్లకి వేర్లు ఉంటాయి, నడవగలవా? మనవు అంతే, మన కాళ్ళు అంతే. అలాగే మూర్ధన్నమాదో ఈ తల ఈ శిరస్సు ఎక్కడ ఉంచాలట? విష్ణుమూర్తి దగ్గర, విష్ణు భక్తుల దగ్గర ఈ శిరస్సు ఉంచాలట. నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం స్వామి అందాన్ని సేవించాలి. నేత్రాలు ఉన్నా స్వామి అందాన్ని చూడకపోతే నెమలి కన్నుతో సమానమట. నెమలి పించం అంటారు బుక్స్లో పెట్టుకునేవారు పూర్వకాలంలో, ఇప్పుడు పిల్లలు పెట్టుకున్నారో లేదో. నెమలి కన్ను చూస్తుందా? కన్నున్నా కూడా చూడదు. మన కళ్ళున్నా స్వామిని చూడకపోతే నెమలి కన్నుతో సమానమట. ఇలా ఇంద్రియాలన్నిటినీ కూడా మనవశము చేసుకోవాలి. అవి చెప్పినట్లల్లా మనం పరిగెత్తామే అనుకోండి, పునరపి జననం పునరపి మరణం. మనకు అలాంటి వద్దు. హాయిగా శ్రీవైకుంఠానికి వెళ్ళి వైకుంఠనాథుడి గుడిలో కూర్చోవడమే జీవాత్మ యొక్క లక్ష్యము స్వరూపము అని తల్లిగారు కపిల మహర్షి తల్లిగారికి ఉపదేశం చేశారన్నమాట. అలాగే సర్వవిధ బంధువు మనకు ఎవరై ఉండాలి? పరమాత్మే అయి ఉండాలట. ఏ, నా భర్త నన్ను రక్షిస్తున్నాడు కదా, నా బిడ్డలు నన్ను రక్షిస్తున్నారు కదా, నా తల్లి తండ్రి బంధువులు స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు కదా, నా అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు నన్ను రక్షిస్తున్నారు కదా. ఉదాహరణ మన ఇతిహాస పురాణాలలోనే ఉన్నాయి. ప్రహ్లాదుడు తండ్రి రక్షించగలిగాడా? ప్రహ్లాదుని చంపాలనుకున్నాడు, తండ్రి రక్షకుడు కాదట. లోకంలో అమ్మాయి అయితే పెళ్లి చేయడంతో తండ్రి బాధ్యత పూర్తయిపోతుంది కదా. తర్వాత ఎవరు రక్షించాలి? భర్త రక్షించాలి. కొని భర్త ఏమైనా రక్ష కూడా? ద్రౌపది పిరాకి. ఎవరు ద్రౌపది? సాక్షాత్ కృష్ణుడి చెల్లెలు కదా, ద్రుపద మహారాజు కూతురు, పంచ పాండవుల పట్ట మహిషి, పాండురాజు కోడలు. ఎవరు? ద్రౌపది. ఎలా అవతరించింది? గర్భ సంబంధం లేదు ద్రౌపదికి. ఎలా పుట్టింది ద్రౌపది? అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది, జన్మించింది. అంత గొప్పది ద్రౌపది. ఆమెకు కూడా ఎంత కష్టం వచ్చింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కీచకుడు మొదలైన వాళ్ళందరూ కూడా ద్రౌపది వస్త్రాన్ని లాగుతూ ఉంటే ఒక భర్త కాదు ఐదుగురు భర్తలు చూస్తూ కూర్చున్నారు తప్ప ధర్మరాజు గారు తలదించుకున్నారట. మిగతా నలుగురు తమ్ముళ్ళు తలదించుకునే కూర్చున్నారు తప్ప ద్రౌపదిని భార్యని ఎవ్వరూ రక్షించలేకపోయారు. కనుక భర్తకు భార్య రక్షకురాలు కాదు, భార్యకు భర్త రక్షకుడు కాదు. భర్త ఎవరు అంటే కౌసల్యా లోక భర్తారం. హనుమత్స్వామి సీతమ్మతో అశోకవనానికి ఏం చేశారు? హనుమత్స్వామి సీతమ్మతో రామాయణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మాటి మాటికి, అమ్మా నీ భర్త ఇలా మాట్లాడేవాడట కదా, అమ్మా నీ భర్త ఇంత గొప్పవాడట కదా, అమ్మా నీ భర్త ఇంత అందగాడట కదా అని మాటి మాటికి హనుమత్స్వామి నీ భర్త నీ భర్త నీ భర్త అంటున్నారట సీతమ్మ గారితో. సీతమ్మకి కొంచెం బాధ కలిగింది. హనుమా కౌసల్య లోక భర్తారం, నాకు మాత్రమే భర్తను కన్నల కౌసల్యమ్మ, లోకానికి భర్తను కన్నది కౌసల్య అని చెప్పారట సీతమ్మ గారు హనుమత్స్వామికి. కనుక ప్రతి జీవాత్మకి, అది పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి, ప్రతి జీవాత్మకి భర్త పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు. ఉదాహరణ, మీరాబాయి గారు ఒక ఉపన్యాసానికి వెళ్ళారట. ఆయన చాలా బాగా ఉపన్యాసం చెప్పారట. ఆయనతో మాట్లాడాలి అనిపించిందట మీరాబాయి గారికి. వెంటనే వారు అన్నారు కదా, నేను స్త్రీలతో మాట్లాడను అన్నారట ఆయన మీరాబాయి గారు. మీరాబాయి గారు నవ్వుకున్నారట, అయ్యో ఈయన ఇంత అద్భుతంగా ఉపన్యాసం చెప్తున్నా, జీవాత్మ ఒకటే, శరీరము తేడాతోనే స్త్రీ పురుషుల భేదము తప్ప పురుషులంతర్య పురుషుడు లోపల ఉండే ఆత్మ, స్త్రీ లోపల ఉండే ఆత్మ ఒకలాంటిదే, ఈ తోలే తేడా పురుషుడికి స్త్రీకి, ఇది కూడా తెలియలేదే, పురుషుడు పురుషోత్తముడు అంటే ఒక్క శ్రీమన్నారాయణుడు ఆ కృష్ణుడే తప్ప అందరము కూడా స్త్రీ ప్రాయం ఇతరం జగత్, లోకంలో ఉండే పురుషులు కూడా స్త్రీల లాంటి వారే అట. అలాగే మన భర్త రక్షకుడు కాదు, భార్య రక్షకురాలు కాదు. తల్లి రక్షకురాలా పోని? భరతుడికి తల్లి రక్షకురాలయ్యిందా? బాధ కలిగింది తల్లి వల్లే భరతుడికి, తల్లి రక్షకురాలు కాదు. పోని అన్న రక్షకుడా? దేవకీ పిరాట్టికి కళ్యాణం జరిగింది, చక్కగా కంసుడు తీసుకు వెళుతూ ఉన్నాడు ప్రేమగా చెల్లెలను బావగారిని రథం మీద కూర్చోబెట్టుకుని. ఎప్పుడైతే ఆకాశవాణి పలికిందో నీ చెల్లెల కుమారుడి వల్లే నీకు మరణము అని ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో, ఇంత ప్రేమగా ఉండే కంసుడు అన్న కూడా చంపటానికి చెల్లెల మీద కత్తి తీశాడట. కొని అన్నేమైనా రక్ష కూడా కాలేకపోయాడు. వాలి సుగ్రీవుడు, సుగ్రీవుడికి వాలి రక్షకుడైనాడా? కాదు. కనుక ఎవరు ఎవరికి రక్షకులు కాదు, శ్రీమన్నారాయణుడే సర్వవిధ బంధువు. అలాగే ఉదాహరణ లక్ష్మణస్వామి, శ్రీమద్ రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మ రామచంద్రుడు అడవికి వేచేస్తున్నారు, అడవికి బయలుదేరారు. అడవికి వెళుతూ ఉంటే చివరిగా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట మంత్రి, దశరథ చక్రవర్తి మంత్రి. వెళుతూ వెళుతూ సీతమ్మని అడిగాడట, అమ్మా దశరథ చక్రవర్తికి ఏమని చెప్పమంటావు అని. సీతమ్మ ఏడుస్తూ ఉన్నదట కష్టాలకి, ఏం మాట్లాడలేకపోయింది. రామచంద్రుడి దగ్గరకు వచ్చి అడిగాడట, ఏమని చెప్పమంటావు రామా అని. రామచంద్రుడు ఏమన్నాడు, లేదు 14 సంవత్సరాలు 14 నిమిషాల్లో గడిచిపోతాయి, తండ్రి గారిని బాధపడవద్దని చెప్పండి అని చెప్పాట రామచంద్రుడు. లక్ష్మణ స్వామి దగ్గరకు వచ్చి, లక్ష్మణ ఏమని చెప్పమంటావు నీ తండ్రితో అన్నట. వెంటనే లక్ష్మణుడు అన్నట, ఎవరు ఎవరికి తండ్రి? నాకు దశరథ చక్రవర్తి తండ్రి అనుకుంటున్నావా? కాదు, నాకు రామచంద్రుడే తండ్రి. నాకు తల్లి ఎవరో తెలుసా? సీతమ్మయే నాకు తల్లి అని లక్ష్మణ స్వామి చాలా అందంగా చెప్పాడు. ఆ మంత్రి తిరిగి అయోధ్యకు దశరథ చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. దశరథుడు అడుగుతున్నాడు, సుమంత్ర ఏమని చెప్పాడు సీతారామ లక్ష్మణుడు అని? సుమంత్రుడు చెప్తున్నాడు అన్నమాట, రామచంద్రుడు 14 సంవత్సరాలు 14 నిమిషాల్లో మర్చిపోతాయి, బాధపడవద్దని చెప్పాడు. సీతమ్మ ఏడుస్తూ ఉన్నది బాధతో. మరి లక్ష్మణ స్వామి ఏమని చెప్పాడు? నాకు తండ్రి రామచంద్రుడని చెప్పాడు. ఇంకా ఎవరైనా చెప్పాడా అని అడిగాట. దశరథ చక్రవర్తి నాకు తండ్రి కాదు, రామచంద్రుడే నాకు తండ్రి అని చెప్పాడు అని సుమంత్రుడు చెప్పగానే దశరథుడికి చాలా బాగా ఆనందం కలిగిందట. సుమంత్ర, నాకు 4 బిడ్డలలో ఎవరు అసలైన పిల్లవాడు తెలుసా? రామచంద్రుడిని తండ్రిగా భావించిన లక్ష్మణ స్వామియే నాకు అసలైన కొడుకు అని ఆనందపడ్డాడట దశరథ చక్రవర్తి. కనుక ప్రతి సంబంధము మనకు పరమాత్మతోనే అయి ఉండాలి అని కపిల మహర్షి తల్లికి ఉపదేశం చేశాడు. ధ్రువ చక్రవర్తి కథ మరి ఉత్తాన పాదు. ఉత్తాన పాదుడికి 2 భార్యలు అనుకున్నారు, సురుచి సునీతి. సురుచి యొక్క బిడ్డ ఉత్తముడు, సునీతి యొక్క బిడ్డ ధ్రువ చక్రవర్తి ధ్రువుడు. ఆ ధ్రువుడికి కళ్యాణం జరిగింది. ధ్రువుడి యొక్క బిడ్డ అంగన్, ధ్రువుడి యొక్క బిడ్డ పేరేంటి? అంగన్. మృత్యుదేవత యొక్క కూతురు సునీతకి ఇచ్చి కళ్యాణం చేశాడు ధ్రువ చక్రవర్తి. అంగన్ సునీత పెళ్లి చేసుకోగా ఒక అబ్బాయి పుట్టాడు, వేణన్ అని అబ్బాయి పుట్టాడు. ధ్రువ చక్రవర్తి వంశం అన్నమాట ఇదంతా కూడా వేణన్. ఆ వేణన్ నీచుడు అన్నమాట, అందరినీ బాధపడుతూ ఉన్నాడు, పిడ్డల్ని చంపేస్తూ ఉన్నాడు. భూమాత బాగా బాధపడుతూ ఉంది. ఆ వేణన్ చక్రవర్తి యొక్క పరిపాలన చేత రాజ్యం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. బ్రాహ్మణులందరినీ బాధపడుతున్నాడు, హింసిస్తున్నాడు, సంహరిస్తున్నాడు ఆ వేణన్ చక్రవర్తి. వెంటనే మహర్షులందరికీ కూడా బాధ కలిగి ఇలాంటి రాజు మనకు వద్దు అని ఏం చేశారు మహర్షులందరూ కూడా? శాపాన్ని పెట్టారు వేణన్కి. వేణన్ చనిపోయాడు. చనిపోతే మృత్యుదేవత యొక్క కూతురే కదా సునీత, ఆ సునీత కొడుకు యొక్క శవాన్ని తగలబెట్టకుండా అలాగే లేపనాలన్నీ తైలాలన్నీ రాస్తూ శవాన్ని ఇంట్లోనే ఉంచుకుందట తల్లి సునీత. ఇప్పటి వరకు ఆ రాజ్యం ఎంత హీనస్థితిలో ఉన్నదో ఆ శవము అనేక రోజుల నుంచి అంతఃపురంలోనే ఉండడం చేత, చెడ్డ వాసనల చేత, చెడ్డ గాలి చేత రాజ్యానికి ఇంకా ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నది. కనుక మహర్షులందరూ కూడా ఆ సునీత దగ్గరకు వచ్చారు. తల్లి, నీకు న్యాయమా? చనిపోయిన శవాన్ని ఇలా ఉంచుకోవచ్చునా అని మహర్షులందరూ ప్రశ్న వేశారు ఆ సునీతని. అయినా సరే తర్వాత రాజ్యం ఎవరు పరిపాలిస్తారు? నా కొడుకుని మీరు శాపాన్ని పెట్టి చంపారు, కనుక నా బిడ్డకి పిల్లలు లేరు, కనుక ఈ రాజ్యాన్ని ఎవరు చూస్తారు? ఈ రాజ్యానికి రాజు కావాలి అన్నదట సునీత. వెంటనే మహర్షులందరూ ఏం చేశారు అంటే తమ యొక్క తపోశక్తి చేత వేణన్ యొక్క మృత శరీరం ఉంది కదా శవాన్ని, ఆ శవాన్ని చిలకటము ప్రారంభించారట. శవాన్ని చిలకగా 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 ఆ శవము నుంచి ఒక కుళ్ళ పొట్టివాడు, నల్లటి వాడు ముందుగా పుట్టాడట. శవము నుంచి శవాన్ని చిలకగా నల్లటి వాడు పొట్టివాడు పుట్టాడట. ఇలాంటి వాడికి రాజు అనే అర్హత ఉన్నదా? లేదు. ఎందుకు ఇట్లా పుట్టాడు అంటే వాడి యొక్క పాప ఫలమే ఇంత పొట్టిగా నల్లగా పుట్టాడనమాట. సరే, వాడిని దూరంగా పంపిణీ చేశారు మహర్షులందరూ కూడా. మళ్ళీ ఆ శవాన్ని చిలుక, చిలకగా అంగన్ వేలన్, ఆ వేలన్ యొక్క శవాన్ని చిలకగా కృదు చక్రవర్తి పుట్టాడు అన్నమాట. ఆ కృదు చక్రవర్తి ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క అంశయే కృదు చక్రవర్తిగా జన్మించాడు. ఆ కృదు చక్రవర్తి పెరిగాడు, పెద్ద అయ్యాడు, పెద్దవాడైనాడు. కానీ భూమాదేవి ఈ వేలం యొక్క చెడ్డ గుణాల చేత రత్నాలని, మణులని, మాణిక్యాలని, ధాన్యాన్ని, వరిని, అదేవిధంగా గడ్డిని, ఇవన్నిటినీ కూడా ఇవ్వడం మానేసిందట భూమాదేవి. కృదు చక్రవర్తి భూమాదేవి భయపడుతూ ఉన్నాడు. భూమాదేవి ఒక గోగు రూపాన్ని ధరించి ఈ కృదు చక్రవర్తి ఎక్కడ సంహరిస్తారా అని పరిగెడుతూ వెళుతుందన్నమాట. ఆ గోమాత భూమాదేవి గోమాత పరిగెడుతూ ఉంటే గోమాత అడిగింది, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వు కనుక నన్ను చంపేస్తే నీ రాజ్యం ఎక్కడ ఉంటుంది? భూమియే ఉండదు కదా, అప్పుడు నువ్వు ఎక్కడ నివసిస్తావు అని భూమాత అడిగింది. మరి ధాన్యము లేదు, నీరు లేదు, పశుపక్ష్యాదులు తినడానికి గడ్డి లేదు, చెట్లు లేవు, పండ్లు లేవు, కాయలు లేవు, ఆకులు లేవు, ఏది లేదు, నువ్వేమి ఇవ్వట్లేదు అంటే సరే నువ్వు సక్రమంగా భూమిని పరిపాలిస్తే నేను అన్నీ నీకు ఇస్తాను అని భూమాదేవి చెప్పగా ఆ భూమిని దున్నాడట ఈ కృదు మహారాజు. కనుక భూమిని దున్నేడు కాబట్టి, కృదు మహారాజు దున్నేడు కాబట్టి ఈ భూమికి పేరేమిటి? పృథ్వీ అని పేరు వచ్చింది అన్నమాట. ఈ భూమికి కృదు మహారాజు దున్నగా రత్నాలు, ముత్యాలు, మణులు, మాణిక్యాలు, మొత్తం దేశం అంతా, భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. కనుక కృదు మహారాజు దున్నేడు కాబట్టి భూమి పృథ్వీ అని ఈ భూమికి పేరు. అలా కృదు మహారాజు చాలా బాగా పరిపాలించాడు రాజ్యాన్ని. ఆ కృదు మహారాజు వంశంలోనే ప్రాచీన బర్హిస్ అనే ఒక రాజు పుట్టాడు. ఆ ప్రాచీన బర్హిస్కి 10 మంది బిడ్డలు అన్నమాట. ఆ 10 మందిని ఏమంటారు అంటే ప్రచేతస్సులు అంటారు, ప్రచేతస్సులు అంటారు ప్రాచీన బర్హిస్. ఆ ప్రాచీన బర్హిస్కి 10 మంది సంతానం, వాళ్ళకి ప్రచేతస్సులు అని పేరు అన్నమాట. పురాణము అంటే 5 విషయాలు ఉంటాయి, సర్గ, ప్రతిసర్గ, వంశో. పురాణము అంటే ప్రళయము గురించి ఉంటుంది, పురాణము అంటే సృష్టి గురించి ఉంటుంది, పురాణము అంటే వంశము గురించి ఉంటుంది, సూర్యవంశము, చంద్రవంశము మొదలైన వంశాల గురించి ఉంటాయి. పురాణము అంటే బ్రహ్మగారి యొక్క బిడ్డ మనువు అంటారు కదా, ఆ మనువుల కథలన్నీ ఉంటాయి. కనుక పురాణము అంటే 5 విషయాలు ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ రాజుల కథలు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట 4వ స్కంధము. ఇప్పుడు ఈ ప్రాచీన బర్హిస్ కొడుకులైన 10 మందికి ఒక అందమైన కథ చెబుతున్నారట. ఈ కథ ప్రాచీన బర్హిస్కి ఎవరు చెప్పారు? నారద మహర్షి చెప్పారట ఈ ప్రాచీన బర్హిస్కి కథ. తండ్రి ఎవరికి చెప్తున్నాడు కథలు? 10 మంది కొడుకులు చెప్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ అంటే చాలా అందంగా ఉంటుంది కదా, మన గురించే అన్నమాట ఆ కథ. పురంజరోపాఖ్యానం అని ఈ కథకి పేరు. పురంజరన్ అనే ఒక యువకుడు. ఈ పురంజరన్కి అవిజ్ఞాత అనే స్నేహితుడు ఉన్నారట. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. పురంజరను, అవిజ్ఞాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా అవినాభావ సంబంధంతో ఉంటారు పురంజరన్, అవిజ్ఞాత. ఇద్దరు యవ్వనంగా ఉన్నారు. యవ్వనము అంటే ఏం కావాలి? పెళ్లి కావాలి కదా, వివాహం, కళ్యాణం కావాలి. ఇద్దరు అమ్మాయిని వెతకడానికిగా పురంజరన్, అవిజ్ఞాత బయలుదేరారు. ఈ కాలంలో పెళ్లి అంటే ఎంత కష్టమో. ముందేమడుగుతున్నారు? సొంతిల్లుందా లేదా అని అడుగుతున్నారు. అలాగే పురంజరన్ అభిజ్ఞాత ఒక అందమైన ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఒక అందమైన ఇంటిని కొనుక్కుందాము అని బయలుదేరారు అన్నమాట పెళ్లి కోసమని. అభిజ్ఞాత పురంజరన్ ఇద్దరు బయలుదేరారు. అయితే ఒక అందమైన పట్టణము కనిపించింది. ఆ పట్టణము పేరు నవద్వార పట్టణము. ఆ నవద్వార పట్టణంలోకి ప్రవేశించారన్నమాట అభిజ్ఞాత పురంజరన్. అయితే పట్టణంలోకి ప్రవేశించగానే పురంజరన్కి అతిరూప సుందరి కనిపించింది. చాలా అందంగా ఉందట అతిరూప సుందరి. సుందరి కదా, అతిరూపమైన సుందరి కదా. ఆమెకి 10 మంది కాపలా దారులట. ఎంతమంది? 10 మంది కాపలా దారులట. ఈ 10 మందికి ఒక తలైవర్, ఒకటి హెడ్ అన్నమాట. ఈ 10 మందికి హెడ్ ఏమి చెబితే 10 మంది అది చెయ్యాలి. అదే కాకుండా ఆ అతిరూప సుందరి తలకు పైన ఒక 5 పడగల నాగపాము కాపలా కాస్తూ రక్షిస్తూ ఉందట ఈ అతిరూప సుందరికి. అర్థమవుతుందా? కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంది. అలా రక్షిస్తూ ఉండగా ఆ అతిరూప సుందరిని చూశాడు కదా పురంజరన్. వెంటనే అడిగాడట, నేను నిన్ను కళ్యాణం చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అయితే ఆ అతిరూప సుందరి కూడా పురంజరన్ని చూసి మెచ్చి మోహించి పెళ్లి చేసుకుంటా అందట. ఆ అతిరూప సుందరికి పురంజరన్కి పెళ్లి అయ్యింది, కళ్యాణం అయ్యింది. ఇప్పుడు అభిజ్ఞాత స్నేహితుడున్నాడు కదా, ఇక నీకు కళ్యాణం అయ్యింది, నువ్వు నన్ను పట్టించుకోనే పట్టించుకోవు, కానీ నేను మాత్రం నిన్ను పట్టించుకుంటూనే ఉంటాను, నిన్ను మాత్రం రక్షిస్తూనే ఉంటాను, నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా స్నేహితుడు నేను ఒక్కడిని ఉన్నానని మర్చిపోకే అని ఈ అభిజ్ఞాత చెప్పి పురంజరు దగ్గర నుంచి వెళ్ళాడట. ఇప్పుడు భార్య భర్త అంటే అతిరూప సుందరి పురంజరన్ చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉన్నారట. ఎంత ప్రేమగా అంటే భర్త బాధపడితే భార్య ఏడుస్తుందట, భార్య ఏడిస్తే భర్త ఏడుస్తాడట, భర్త నవ్వుతూ ఉంటే భార్య నవ్వుతుందట, భార్య నవ్వుతూ ఉంటే భర్త నవ్వుతూ ఉంటాడట. ఇలా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. ఒకనొక రోజు పురంజరన్కి వేటకు వెళ్ళాలనిపించింది. ఒక అందమైన రథాన్ని ఎక్కి, ఆ రథము ఎలా ఉన్నది, 5 గుర్రాలు కలిగిన ఒక రథము. ఆ రథానికి 2 దండాలు ఉన్నాయట. అలాగే రథానికి పైన కూర్చోవడానికి సింహాసనము ఉన్నదట. ఆ రథానికి పైన చాందిని లాంటి దుప్పట్టా కూడా ఉన్నదట. ఆ రథానికి ఆ రథం మీద ఎక్కి చక్కగా పురంజరన్ వేటకు వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి భార్య ఏడుపనమాట, నాకు చెప్పకుండా మీరు నన్ను విడిచిపెట్టి వేటకు ఎందుకు వెళ్ళారు అని భార్య బోరున ఏడ్చిందట. పురంజరన్కి బాధ కలిగి, సరే నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళలే అని మళ్ళీ ఇద్దరు అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారట. ఇలా ఆనందంగా పురంజరన్ అతిరూప సుందరి కాలాన్ని గడుపుతూ ఉన్న సమయంలో చండవేగన్ అనేవాడు ఈ నవద్వార పట్టణానికి, నవద్వార పట్టణాన్ని ధ్వంసం చేయడానికి 360 మంది సైన్యంతో వచ్చాడట చండవేగన్ అనేవాడు. ఎంతమంది? 360 మంది. 180 మంది తెల్లగా భయంకరంగా ఉన్నారట, 180 మంది నల్లగా భయంకరంగా ఉన్నారట. ఈ చండవేగన్ నవద్వార పట్టణానికి ప్రవేశించాడు, నవద్వార పట్టణాన్ని ధ్వంసం చేయడానికి. సరే, ధ్వంసం చేస్తూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి భయంకరంగా వచ్చి, ఇక్కడ నన్ను ఎవరైనా పెళ్లి చేసుకునేవారున్నారా, నన్ను పెళ్లి చేసుకోండి అని అరుచుకుంటూ ఒక అమ్మాయి వచ్చిందట. ఈలోపు చండవేగన్ ఉన్నాడు కదా, చండవేగన్కి ఒక తమ్ముడు ఉన్నాడనమాట, ప్రజ్వరన్ అనే తమ్ముడు. ఆ తమ్ముడు అన్నాడు కదా అమ్మాయి దగ్గరకు వచ్చి, నేనైతే నిన్ను పెళ్లి చేసుకోను, మన ఇద్దరము కలిసి ఈ పట్టణాన్ని ధ్వంసం చేద్దాము అని ఇద్దరు కలిశారట. అట్టహాసముతో నవద్వార పట్టణాన్ని ధ్వంసము చేశారట. ఇలా మళ్ళీ పురంజరన్ పుడుతూ ఉన్నాడు, చస్తూ ఉన్నాడు, పుడుతూ ఉన్నాడు, చస్తూ ఉన్నాడు. ఇలా అనేక జన్మలు ఎత్తగా 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 ఎవరు గుర్తొచ్చారట పురంజరానికి? అవిజ్ఞాత స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడు గుర్తొచ్చి పిలిచాడట. వందాయ్ పోలే వారాదాయ్ వారాదాయ్ పోల్ వరువాని సెందామరై కణ్ సెంగనివాయ్ నాల్ తోల్ అముదే. ఆ పెరుమాళ్ళు ఎటువంటి వారు అంటే వస్తా అంటాట రాడట, రాను అంటాట వస్తాట. అలాగే ఈ స్నేహితుడు కూడా పిలవగానే వచ్చాడు, పురంజరం చేయి పట్టుకున్నాడు, తనతో పాటు తీసుకు వెళ్ళాడట పురంజరాన్ని ఆ అవిజ్ఞాత అనే స్నేహితుడు అని నారద మహర్షి ఈ కథ ఎవరికి చెప్పారు? ప్రాచీన బర్హిస్కి చెప్పగా, ప్రాచీన బర్హిస్ ఈ కథ 10 మంది కొడుకులైన ప్రచేతస్సుడికి చెప్పారట. ఇది చెప్పి ఊరుకున్నారనుకోండి నారద మహర్షి, మనకు ఏమీ అర్థం కాదు. దీనికి విశేష అర్థం కూడా చెప్పి మరీ వెళ్ళారట నారద మహర్షి మన ప్రాచీన బర్హిస్కి. ఇప్పుడు విశేష అర్థం ఏమిటి? పురంజరన్, ఎవరు పురంజరన్ అంటే మనమట, జీవాత్మ పురంజరన్. మరి అవిజ్ఞాత ఎవరు? స్నేహితుడు ఉన్నాడు కదా, ఎవరా స్నేహితుడు? పరమాత్మ శ్రీమన్ నారాయణుడు. ఇక నవద్వార పట్టణము కదా, నవద్వార పట్టణం ఏమిటి? ఈ శరీరము, 2 చెవులు ద్వారాలు ఉన్నాయా, ముక్కు ద్వారమున్నదా, నేత్రము ద్వారమున్నదా, నాలుక ద్వారమున్నదా, అలాగే మలము మూత్రము విసర్జించే ఆ ద్వారాలు ఉన్నాయి కదా. కనుక ఈ శరీరానికి 8 ద్వారాలు? 9 ద్వారాలట, నవ ద్వారాలు. ఒక చిత్రము విచిత్రము. ద్రౌపది పిరాటికి దాహం వేసిందట బాగా. దాహం వేయగా పంచపాండవులకు చెప్పింది దాహంగా ఉన్నది అని. అయితే ముందుగా నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు, చివరిగా ధర్మరాజు ఒక్కొక్కరుగా వెళ్ళారట నీరు తీసుకురావడానికి. నీరు తీసుకురావడానికి వెళ్ళిన వారు నీటిని తీసుకురావట్లేదట, స్పృహ తప్పి పడిపోయి ఉన్నారట. చివరిగా ధర్మరాజు గారు వెళ్ళారట నీరుని తీసుకురావడానికి. అవధూత సన్యాసి అని ఆ నీటిని తీసుకురావడానికి వెళ్ళాడు ధర్మరాజు. అక్కడ ఒకడు ఉన్నాడనమాట, నీకు నీరు తీసుకు వెళ్ళాలి అన్నా, ఈ 4 తమ్ముళ్ళని తీసుకు వెళ్ళాలి అన్నా, నేను అడిగిన ప్రశ్నకు సమాధానము చెబితే నీటిని తీసుకు వెళతావు, నీ 4 తమ్ముళ్ళని తీసుకు వెళతావు అని చెప్పాడట. ఇంతకీ ఏమిటి అంటే, ఒకటి చిత్రమైనది. ఉదాహరణ శవాన్ని మోస్తూ ఉంటారు కదా 4, వాళ్ళు ఏమనుకుంటారట, అమ్మయ్య ఇవాళ శవం వచ్చింది, శవం మోసాము అంటే మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇంటికి తీసుకువెళ్ళి పిల్లా పాపలతో ఆనందంగా కాలాన్ని గడపవచ్చు అనుకుంటారట. ఎప్పుడప్పుడు వాడు కూడా పాడి ఎక్కుతాడు కదా, అక్కడ వరకు వెళ్ళడట. ఇది చిత్రమైన విషయమట. ఆ పాడిని మోసేవాడు నేను ఆనందంగా ఉన్నాను, నాకు డబ్బులు వచ్చినాయి అనుకుంటాడు తప్ప, నేను ఎప్పుడో అప్పుడు ఆ పాడిని నేను కూడా ఎక్కుతాను కదా, అక్కడ వరకు రాడట. ఇది చిత్రమైన విషయమట లోకంలో. ఇంకా విచిత్రమైనది ఏమిటి? చిలుక పంజరంలో ఉన్నది. ఆ పంజరం యొక్క తలుపు తీయగానే నేను ఎళ్ళను పంజరంలోనే ఉంటాను అంటదా చిలుక? ఎప్పుడైతే పంజరం యొక్క ఆ తలుపు తీసామో ఎగిరిపోతుంది చిలక. కానీ ఇక్కడ 9 రంధ్రాలు ఉన్నాయి శరీరంలో, ఆత్మ అనే చిలక ఎగరట్లేదట. ఇది విచిత్రమైనదట అని ధర్మరాజు గారు సమాధానం చెప్పగా, 4 తమ్ముళ్లతో నీటిని తీసుకువెళ్ళారు ధర్మరాజు గారు, ద్రౌపది యొక్క దాహార్తిని తీర్చారట. అలాగే 9 రంధ్రాలు ఉన్నది ఈ శరీరము, నవద్వార పట్టణం. ఈ నవద్వార పట్టణంలోకి ప్రవేశించాడు పురంజరన్ అవిజ్ఞాతతో. అతిరూప సుందరి అనుకున్నాం కదా, ఎవరు అతిరూప సుందరి అంటే మన బుద్ధి అట. ఎవరు అతిరూప సుందరి? బుద్ధి అట. బుద్ధికి ఆత్మకి కళ్యాణము జరిగిందట. ఒక శరీరంలోనే కాపురం ఉంటున్నాం కదా, ఈ బుద్ధి ఆత్మ మనస్సు మొదలైనవన్నీ కూడా. కనుక ఆత్మకి బుద్ధికి ఈ నవద్వార పట్టణంలో పెళ్లి జరిగింది. అతిరూప సుందరికి 10 మంది కాపలా కాచేవాళ్ళు అనుకున్నాం కదా, ఈ బుద్ధి కింద ఎంతమంది ఉంటారట? 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు.
వాక్ పాణి పాద పాయు ఉపస్థంగల్ ఇది ఒక ఐదు ఇంద్రియాలు. తర్వాత నేత్రాలు ముక్కు నాలుక చెవులు త్వక్ శరీరము ఈ మొత్తము 10 ఇంద్రియాలు. 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 మందితో అతిరూప సుందరి ఉండదనుకున్నాం. ఇంకొకటి ఒకటి తలైవరు అనుకున్నాం కదా, ఈ 10 మంది ఒకరు చెప్పినట్లు వినాలి. వారెవరట? మన మనస్సు అట. గుర్తుందా? ఆత్మకి బుద్ధికి నవద్వార పట్టణములో అంటే ఈ శరీరంలో కాపురం ఉంటున్నాయి. బుద్ధికి 10 మంది ఉన్నారు అంటే 10 ఇంద్రియాలు. ఈ 10 మంది ఒకరు చెప్పినట్లు వినాలి. ఎవరు వారు? మనస్సు. ఈ అతిరూప సుందరికి 5 తలల నాగపాంబు రక్షిస్తూ ఉందనుకుంటున్నాం కదా. ప్రాణ అపాన యాన ఉదాన సమాన అని మన చుట్టూతా కూడా ఎప్పుడు 5 వాయువులు ఉంటాయట. ఆ 5 వాయువులే 5 తలల నాగపాంబులాగా ఈ అతి రూప సుందరిని రక్షిస్తూ ఉన్నది. తర్వాత ఇద్దరం చక్కగా ఉన్నాం ఈ శరీరంలో కాపురం ఉన్నాము. పురంజరన్ వేటకు వెళ్ళాడు అనుకున్నాం కదా. వేట ఏమిటి అంటే కళ, స్వప్నము. విచిత్రం ఏమిటంటే కళ వచ్చిందనుకోండి మనకు మాత్రమే తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు మనకు వచ్చే కళ. ఇంకొకటి ఈ కళ సుఖము ఇంకోసారి కావాలి ఈ కళ అంటే మళ్ళీ రాదు. భయంగా ఉంది కళలో వద్దు ఇలాంటి కళ అన్నా కూడా ఆ కళ నడుస్తూనే ఉంటుంది. కళలు అనేవి ఎలాంటివి అంటే మనం బాగా పుణ్యం చేసాం ఆ పుణ్యానికి తగ్గట్లుగా కళలు ఉంటాయట. ఎక్కువ పుణ్యం చేసామనుకోండి నగల మూట కనిపిస్తుందట నిజంగా, తక్కువ పుణ్యం చేసామనుకోండి కళలో మూట కనిపిస్తుందట నగల మూట, బాగా పాపం చేసామనుకోండి పెద్ద పాపము నిజంగానే మన వెనకాల పాము తరుముకుంటూ వస్తుందట. చిన్న పాపం చేసామనుకోండి ఆ పామే కళలో కనిపించి మనల్ని భయపెడుతూ ఉంటుందట. ఉదాహరణగా చెప్పాను మర్చిపోండి. అలా కళలు అంటే మనకు మాత్రమే తెలిసేవి, ప్రక్క వాళ్లకు తెలియనివి. మళ్ళీ ఆ కళ రావాలన్నా కుదరదు. కనుక వేటకు వెళ్ళాడు అంటే స్వప్నము వచ్చినట్లన్నమాట మనకు. అయిందా? తర్వాత అనేక జన్మలు ఈ పురంజరన్కి ఎవరు ప్రవేశించారు నవద్వార పట్టణంలోకి అంటే ప్రజాగరన్ అనుకున్నాం కదా. ఈ ప్రజాగరన్ ఎవరు అంటే సంవత్సరము. సంవత్సరం పుట్టినరోజు వచ్చింది అంటే మనం ఆనందంగా పండుగని జరుపుకుంటాం. పుట్టినరోజు వచ్చింది అంటే ఏడవాలట. ఎందుకు ఏడవాలి? చావు దగ్గరకు వస్తోంది, నా జీవితంలో ఒక సంవత్సరము తరిగిపోయింది అని బాధపడాలట. కానీ మనం ఏం చేస్తున్నాము? దీపాలు వెలిగించి దీపాలు ఆర్పేసి మరీ ఆనందంగా పండుగని జరుపుకుంటున్నాం. కనుక పుట్టినరోజు వచ్చింది అంటే మన జీవితం నుంచి ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. అదిగో నా మృత్యుదేవత నా ఎదురుగా ఉన్నది, ఎప్పుడు వస్తుందో తెలియదు మృత్యువు అని కష్టముతో బాధపడుతూ చేయవలసిన పనులన్నీ చెయ్యాలట. చేయవలసిన పనులేమిటి? ఆలయాలకు వెళ్ళడము, మంచి మంచి ఉపన్యాసాలు వినడము, కనీసం నిత్యము రోజుకు ఒకసారైనా విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, గోవింద నామాలు చదవడము, ఇవన్నీ ఎప్పుడు చెయ్యాలట? యాత్రకు వెళుతున్నాము, వెళ్ళినాక బట్టలు సర్దుకోకూడదు, బట్టలు సర్దుకునే సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ట్రైన్ వచ్చిందా ట్రైన్ ఎక్కాలి, గబగబా ట్రైన్ మీద వెళ్ళాలి. అలాగే మృత్యు వచ్చినాక ఎప్పుడుకో చేద్దాంలే అనటం కుదరదు, ముందుగానే బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉండాలి. ఏమిటి బట్టలు సర్దుకోవడము అంటే నామ సంకీర్తన చేయడము, ఆలయానికి వెళ్ళడము, ఇవన్నీ చేసి సిద్ధంగా ఉండాలట. కానీ మనం ఏం చేస్తున్నాము? సంవత్సరం రాగానే ఆనందంగా గడుపుతున్నామన్నమాట. అలా సంవత్సరము అనే ప్రజాగరణ అనే శత్రువు ప్రవేశించాడట నవద్వార పట్టణానికి. ఈ ప్రజాగరణకి ఎంతమంది ఉన్నారు సైన్యము? 360 మంది. 180 మంది తెల్లగా, 180 మంది భయంకరంగా నల్లగా. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. మనకు శాస్త్రం ఎన్ని రోజులు అని చెప్పింది? సంవత్సరానికి 360 అనే చెప్పింది. మరి 365 ఎలా వచ్చింది అంటే మనది రాజుల పరిపాలన కదా. ఆ రాజులు ఏం చేశారు, 360 కల్లా ఈ రోజు నాదిగా ప్రకటించండి అన్నారు. ఒక రోజు పెరిగిందట, ఇంకో రాజు వచ్చాట, ఈ రోజు నా రోజుగా ప్రకటించండి అన్నారట. అలా అలా రాజుల వల్ల, రాజుల పరిపాలన వల్ల 365 రోజులు వచ్చినాయట. కానీ శాస్త్రం ప్రకారము 360 రోజులు మాత్రమే. 180 రోజులు పగలు, 180 రోజులు రాత్రి. కనుక ప్రజాగరణ్ అనేవాడు ఈ నవద్వార పట్టణానికి ప్రవేశించాడు. సంవత్సరం సంవత్సరము గడుస్తూ ఉన్నది. అయితే మనస్సు ఆపుతూ ఉన్నదట, మంచిగా ఉండు, సత్ప్రవర్తన కలిగి ఉండు, మంచినే మాట్లాడు, నలుగురితో అభిమానంగా మాట్లాడు అని చావు దగ్గరకు రాకుండా మనల్ని రక్షిస్తూ ఉన్నదట ఈ మనస్సు గారు. కానీ ఒకటి అట్టహాసం చేసుకుంటూ వచ్చింది నవద్వార పట్టణానికి అనుకున్నామే, నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకుంటారా పెళ్లి చేసుకుంటారా అన్నది. ఎవరు అంటే మృత్యుదేవత, మృత్యుదేవత. తర్వాత ప్రజాగరంకి ఒక తమ్ముడు ఉన్నాడు అనుకున్నాం కదా, ఆ తమ్ముడు ఎవరు, నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ ఇద్దరం కలిసి మొత్తం నవద్వార పట్టణాన్ని ధ్వంసం చేద్దామన్నాడే, ఆ తమ్ముడు ఎవరు అంటే శరీరానికి వచ్చే వ్యాధులు, మనసుకు వచ్చిన మానసిక వ్యాధి. శరీరానికి వ్యాధి వస్తే టాబ్లెట్ వేసుకోగానే శరీర వ్యాధి పోతుంది, కానీ మనసుకి వచ్చిన వ్యాధి పోతుందా, మనోవ్యాధి పోతుందా? ఉదాహరణ మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నిత్యము నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉంటాయట. ఏ మోకాళ్ళ నొప్పులే కదా, తగ్గిపోతాయిలే, షుగర్ బీపీలు అయితే ఏమి లేవు కదా అని సర్ది చెప్పుకున్నాం అనుకోండి, మోకాళ్ళ నొప్పులు అసలు ఉండనే ఉండమట. ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడ కూర్చున్నారా, మీలో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు. గంట 2 గంటలు ఉపన్యాసం అవుతోందా, ఈ 2 గంటల ఉపన్యాసంలో మోకాళ్ళ నొప్పులు కనిపించవు మీకు, కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఉపన్యాసం అయ్యింది పైకి లేస్తున్నామో అప్పుడు ఏమొస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అంటే గుణానుభవంలో పురాణ ప్రవచనాలు వినేటప్పుడు మనకు శరీరానికి ఏ వ్యాధులు రావు, ఎప్పుడైతే ఉపన్యాసము వినట్లేదో ఏమొస్తాయి, రోగాలన్నీ నేనున్నాయి అంటూ మన దగ్గరే ఉంటాయట. కనుక ఏం చెయ్యాలి, నిత్యము ఉపన్యాసము వినాలి, అందరితో కూడి విష్ణు సహస్రనామని రామానుసనుత్తందాది అని ఉపదేశ రత్నమాలని ఇలా సేవాకాలాలు చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుందట. అలాగే మనోవ్యాధికి మందు లేదు, శరీరానికి వ్యాధికి మందు ఉన్నది. కనుక మనోవ్యాధి శరీర వ్యాధి కలిస్తే ఏమొస్తుందట, అప్పుడే మృత్యు వస్తుందట. మన శరీరాన్ని కబళీకరిస్తుందట, ప్రాణం పోయింది, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది. అలా పునరపి జననం పునరపి మరణం, పుడుతూ చస్తూ కాని పెరుమాళని మర్చిపోయాను. అవిజ్ఞాత ఎవరు, పరమాత్మ శ్రీమన్ నారాయణుడు. ఆయన్ని మర్చిపోయి మన కోసము, మన వాళ్ళ కోసము, మన శరీరము కోసము, నా ఆనందం కోసమే కాలాన్ని బ్రతుకుతున్నాము తప్ప పరమాత్మ కోసం చింతనయే లేదట. ఎప్పుడో అనేక జన్మలు ఎత్తగా 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 ఒక గురువు గారి ఉపన్యాసము వల్ల పరమాత్మ గుర్తొచ్చాడట. అప్పుడు ప్రార్థించామట, నాకు నేను రక్షకుణ్ణి కాదు స్వామి, నా ఇతర బంధువులు భర్త భార్య బిడ్డలు ఎవ్వరూ రక్షకులు కారు స్వామి, తాయే తంద ఎన్ను తారమేకిలై మక్కలెన్ను నోయే పట్టుజిందే ఉన్నై కాణ్వదో రాసైనా. ఓ గోవింద, ఇప్పటి వరకు నా తల్లియే రక్షకురాలనుకున్నా, నా తండ్రియే రక్షకుడు అనుకున్నా, నా బిడ్డలే రక్షకులు అనుకున్నా, నా భర్తయే రక్షకుడు అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది ఒక కుక్క అన్ని వీధులు తిరిగి 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 యజమాని దగ్గరకు వచ్చినట్లుగా అన్ని తిరిగి 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 ఎవ్వరూ రక్షించట్లా, గోవింద నీవే రక్షకుడవు అని ప్రార్థిస్తే అప్పుడు అవిజ్ఞాత అనే స్నేహితుడు మన చెయ్యిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని పైలోకాలన్నీ దాటుకుంటూ భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోక సత్యలోక మండకటాహ మూల ప్రకృతి సప్తావరణలు ఇవన్నీ దాటుకుని విరజా నదిలో స్నానం చేసి అమానవ కర స్పర్శ మనకు లభిస్తే ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టేస్తాం కదా. అక్కడికి వెళ్ళగానే పంచ ఉపనిషత్మయ శరీరం మనకు వస్తుంది. ఆ పంచ ఉపనిషత్మయ శరీరముతో నిత్య యవ్వనముతో స్వామి దగ్గరే ఉండి అనేక కైంకర్యాలు చేస్తూ ఆనందంగా ఉంటాము అని ఈ కథ నారద మహర్షి పురంజర ప్రాచీన బర్హిస్కు చెప్పగా, ప్రాచీన బర్హిస్ ఎవరికి చెప్పాడు? 10 మంది కొడుకులైన ప్రచేతస్సుని చెప్పాడు అనమాట. కనుక తల్లి తండ్రులు ఆస్తులతో పాటుగా కష్టపడుతున్నారు కదా బిడ్డలకు ఆస్తులు ఇవ్వాలని. ఈ ఆస్తి వాళ్ళుంటుంది, రేపు పోతుంది. కానీ తల్లిదండ్రులు చేయవలసినది ఏమిటి? మీ బిడ్డలకి ఆస్తులతో పాటు మంచి మంచి కథలు నేర్పించాలట, పరమాత్మ గురించి చెప్పాలట, ఆలయానికి తీసుకు వెళ్ళాలట. పిక్నిక్లకి సినిమాలకి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళతారు. ఆలయానికి ఉపన్యాసానికి వచ్చేటప్పుడు మీరు ఒక్కరు మాత్రమే వస్తారు. ఏమి బిడ్డలు ఏమైపోయినారు, మీ భర్త ఏమైనారు, మీ బంధువులు ఏమైనారు? కనుక ఉజ్జీవించడానికి ఒకటే మార్గము శరణాగతి. మనకు రక్షకుడు ఎవరు అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని తండ్రి కొడుకులకి ఈ పురంజరోపాఖ్యానం అనే వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత నరకాల గురించి అడిగారట పరీక్షిత్ మహారాజు. ఎవరి? శ్రీశుకుల వారిని అడిగారట. శ్రీశుక, నరకాలు ఎన్ని? ఆ నరకాల గురించి నాకు చెప్పరా అని ప్రార్థించాడు. ఆ నరకాలు ఎన్ని అవన్నీ కూడా శ్రీశుకుల వారు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. తత్రయస్తు పరవిత పరివిత్త అపత్యకలత్రాణ్య అపహరతి సహి కాలపాసబద్ధో యమపురుషైరతి భయానకైః తామిశ్ర నరకే బలాన్ని పాత్యతే అనసనాను దపాన దండతాడరసం తర్జనాది బిర్యాతనా బిర్యాత్యమానో జంతుర్యత్ర కస్మలమాసాదిత ఏకదైవ మూర్ఛాముపయాతి తామిశ్ర ప్రాయే. ఇలా అనేక నరకాలు ఉన్నాయట. ఆ నరకాలు ఏమిటి? మన పరీక్షిత్ మహారాజు ఈ లోకాల గురించి అడగగానే పరీక్షిత్ మహారాజే నరకాల గురించి వద్దు అనుకున్నా, కానీ మీరు నరకాల గురించి అడిగారు కాబట్టి చెప్తాను, వినండి నరకాల గురించి అని చెబుతున్నారన్నమాట. నరకాలు ఎన్ని, ఏమేమి నరకాలు, ఆయా నరకాలలో ఏమేమి దండన. మొదటిగా తామిశ్రం అనే నరకమట. ఇక్కడ ఏ పాపము చేస్తే ఆ తామిశ్రం అనే నరకానికి వెళతారు, అక్కడ దండన ఏమిటి? పరుల యొక్క ధనము అపహరించిన, పిల్లలని స్త్రీలను అపహరించిన తామిశ్రం అనే నరకానికి వెళతారట. చెక్ చేసుకోండి, మనం ఏ పాపం చేసామో చెక్ చేసుకుంటే ఆ నరకానికి వెళతామన్నమాట. భయపడకండి. శ్రీమద్ భాగవత కథ ప్రవచనం ఎవరైతే వింటారో వాళ్ళు ఈ నరకాలకు వెళ్ళరు అని మళ్ళీ అనుగ్రహించారనమాట మన పెద్దలు. కనుక చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి ఈ పాపాలు. పరుల ధనాన్ని ఎవరైతే అపహరిస్తారో, చిన్న పిల్లలని స్త్రీలను ఎవరైతే అపహరిస్తారో వారు తామిశ్రం అనే నరకానికి వెళతారు. ఇక్కడ శిక్ష ఏమిటి? పాశాలతో గుచ్చుతారట, పాశాలతో బంధిస్తారట, అన్నపానాదులు పెట్టనే పెట్టరట, చీకటి గదిలో పడేసి విపరీతంగా కొడతారట రక్తము రాకుండా. ఇది శిక్ష అన్నమాట. తర్వాత అంధతామిశ్రం అనే నరకం. ఎవరు ఏ పాపం చేస్తే ఈ లోకానికి వెళతారు అంటే, పరస్త్రీని అంటే భర్త తన భార్య కాకుండా ఇతరుల భార్యను తన భార్యగా భావిస్తే ఈ నరకానికి వెళతారట. శిక్ష ఏమిటి అంటే, ఈ నరకానికి వెళితే పిచ్చి ఎక్కుతుందట, గుడ్డివారవుతారట, ఒక్కో అంగాన్ని ఖండిస్తారట ఈ లోకానికి వెళితే. ఏ కింద లోకంలో పరస్త్రీని మోహించావు కదా, పరస్త్రీ యొక్క గాఢాలింగనం కోరుకుంటున్నావు కదా అని అక్కడ అంగాలన్నిటినీ కూడా కోసేస్తూ ఉంటారట. అలాగే నైమిసారణ్యం, మనకు 108 దివ్య దేశాలలో అరణ్య రూపంలో ఇక్కడ పెరుమాళ్ళు వేంచేస్తున్నారు. తిరుమంగై ఆళ్వార్, ఆళ్వారాదులలో చిట్ట చివరి వారి పేరు తిరుమంగై ఆళ్వార్. వీరు పెరియ తిరుమచి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారనమాట. ఓ లోకులారా, పాపాలు చేయకండి, పాపాలు చేస్తే నరకానికి వెళతారు. అవి ఎన్ని రకాల నరకాలో తెలుసునా? ఈ భూలోకంలో పరస్త్రీని అంటే తమ భార్యను కాకుండా పరాయి భార్యను కౌగిలించుకుంటే, స్త్రీ అయితే భర్త అంటే పురుషుడు, పురుషుడైతే స్త్రీ అనమాట. ఇలా ఎవరైతే తమ వాళ్ళని కాకుండా ఇతరులని కౌగిలించుకుంటారో వారు నరకానికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు గారు సిద్ధంగా ఉంటారట. బుద్ధి లేదా నీకు? శాస్త్రం వినలేదా? పురాణం వినలేదా? ఉపన్యాసం వినలేదా? నీ తల్లి తండ్రి నీకు నీతులు చెప్పలేదా? ఇలాంటి ఘోరమైన తప్ప చేసేది భూలోకంలో? రా, వచ్చావు కదా, ఏ శిక్ష ఉంటుందో నీకు తెలుసా అని. అమ్మాయి అనుకోండి, అబ్బాయి బొమ్మ ఉంటుందట పైన. అబ్బాయి అనుకోండి, అమ్మాయి బొమ్మ ఉంటుందట. మన ఎదురుగుండాని చక్కగా బాగా కాగే కాగే నూనెను పోసి దాన్ని వెలిగిస్తారట. వెలిగించగానే భగభగ మండుతుంది కదా ఆ బొమ్మ, రాగి బొమ్మ. దాన్ని వెళ్ళి కౌగిలించుకోమంటారట. అప్పుడు కౌగిలించుకుంటారా? భయపడుతూ ఉంటారు కాలుతుందని. కానీ భూలోకంలో మాత్రం సుఖాన్ని అనుభవిస్తున్నారే, పరస్త్రీని పర పురుషుణ్ణి కౌగిలించుకుని అని. యమకింకరులట ముళ్ళల్లాంటి గద ఉంటుందట, ఆ ముళ్ళలాంటి గదతో తోస్తారట. తోయగానే వీడెళ్ళి ఏం చేస్తాడు? ఆ బొమ్మను అతుక్కుంటాడట. భగ భగ మండుతుందట. భూలోకంలోనేమో ఆనంద పడుతున్నావా, ఆ లోకంలోనేమో ఇబ్బంది పడుతున్నావా, బాధపడుతున్నావా? కనుక ఇలాంటి తప్పు చేయకండి. నైమిసారణ్యంలో అరణ్య పెరుమాళ్లే మనకు రక్షకము, ఆ పెరుమాళ్ళకి శరణాగతి చెయ్యండి అని మనకు పెరియ తిరుమచి దివ్య ప్రబంధంలో తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఉపదేశం చేశారనమాట. తర్వాత రౌరవం, రౌరవం అనే నరకం, మనం రౌరవాది నరకాలు అంటారు కదా, ఆ రౌరవం ఎవరు ఏ తప్పు అంటే శరీరము ఆత్మ ఒకటే అనుకునేవారు, శరీరం గురించే ఆలోచించేవారు, అమ్మో ఏడయ్యింది కాఫీ తాగాలి అనుకునేవారు, అంటే 9 టిఫిన్ తినాలి అనుకుంటే, మధ్యాహ్నము మళ్ళీ 12:30 భోజనం చెయ్యాలి, మళ్ళీ సాయంత్రం అవ్వగానే స్నాక్స్ తీసుకోవాలి, మళ్ళీ రాత్రి అవ్వగానే మళ్ళీ తినాలి, అమ్ము తినకపోతే నీరసం వచ్చేదు అని 4-5 పూటల తిండి 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 శరీరం బాగుండాలి, శరీరాన్ని పోషించాలి అని ఎవరైతే శరీరం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అలాగే శరీరము ఆత్మ ఒక్కటే అని ఎవరైతే అంటున్నారో, ఇతర ప్రాణులని ఎవరైతే బాగా హింసిస్తున్నారో, హింసించి ఎవరైతే నవ్వుతారో వారు ఈ రౌరవం అనే నరకానికి వెళతారట. ఇక్కడ శిక్ష ఎలా ఉంటుంది అంటే రురువు అనే ఒక మృగం ఉంటుందట. ఆ రురువు అనే మృగానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయట. ఆ కొమ్ములతో ఈ పాపము చేసిన వాళ్ళని పొడుస్తూ ఉంటుందట. ఇదే అక్కడ శిక్ష. కావాలా ఇంకా నరకాలు చెప్పండి? నరకాలు కావాలా ఇంకా? మళ్ళీ 1-2 చెప్పుకుందాం. మహారౌరవ నరకం, ఇంకో నరకం అన్నమాట మహారౌరవ నరకం. శిక్ష ఏమిటి? తిట్టుకోకండే, ఇది నేను చెప్పింది కాదు, వ్యాసుల వారు శ్రీమద్ భాగవతంలో అనుగ్రహించింది. మాంసము కోసం మాంసము తినాలి అనుకునేవారు ఎవరైతే జంతువులని చంపి మాంసాన్ని తింటారో వారు ఈ లోకానికి వెళతారట, మహారౌరవం అనే నరకానికి. ఇక్కడ శిక్ష ఏమిటి? రురువు అనే మృగం ఉంది కదా, వెనకాల పాపం చేసిన వాళ్ళకి కొమ్ములతో పొడుస్తుంది. ఇప్పుడు ఆ రురువు అనే మృగం ఏం చేస్తుందట? కింద భూలోకంలో కోడిని మేకని చంపుకుని తింటారా? జలచరాశులైన చేపల్ని చంపి తింటారా? ఇక్కడ నేను మీరు బ్రతికుండగానే కొరికి తింటా అని ఆ రురువు అనే మృగము ఈ వీడిని పాపం చేసిన వాడిని కొరికి 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 తింటుందట ఈ రురువు అనే మృగము. ఇదొక నరకం. తర్వాత కుంభీపాకం, ఇది మనం వింటూ ఉంటామన్నమాట నిత్యము, కుంభీపాకం అనే నరకం. ఇక్కడ ఎవరు వెళతారు, ఏమిటి పాపము అంటే, జంతువులని పక్షులని బతికి ఉండగానే కాల్చుకుని ఎవరైతే తింటారో వారు ఈ కుంభీపాకం అనే నరకానికి వెళతారట. ఇక్కడ ఏమిటి శిక్ష అంటే, మనము బజ్జీలు పునుకులు మైసూరు బజ్జీ ఇవన్నీ వేయిస్తారు కదా, పెద్ద బాణి ఉంటుందే, బాగా సలసల నూనె ఉంటుందట ఈ పాపం చేసిన వాళ్ళకి. ఆ కుంభీపాకం, ఆ పాకములో అంటే ఆ కుంభములో నూనె కాగుతూ ఉండగా చక్కగా మనల్ని తీసి దాంట్లో వేసి వేగిస్తూ ఉంటారట ఎర్రగా అయ్యేంత వరకు. అలా ఎవరైతే జంతువులని పక్షులని బ్రతికి ఉండగానే కాల్చి ఎవరైతే తింటారో వారు ఈ నరకానికి వెళతారు అని మన వ్యాసుల వారు నరకాల గురించి చెప్పారు. శ్రీశుకుల వారు ఇప్పుడు ఈ నరకాల గురించి ఎవరికి చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు అన్నమాట. ఇంకా నరకాల గురించి చాలు, ఇంకో నరకం గురించి చెప్పుకుందాం. కాలసూత్రం అనే నరకం అంట. ఈ నరకాల గురించి కొత్తగా రాశాను అనమాట పేపర్ ఇవ్వాలి. కాలసూత్రం అనే నరకం, ఈ నరకానికి ఎవరు వెళతారు అంటే, తల్లి తండ్రులని పిల్లలు ఎవరైతే చూడరో. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ బాగా వస్తున్నాయి కదా, పిల్లలు చూడనే చూడట్లే. ఇప్పటి వరకు అంత కష్టపడి వారు తిన్నా తినకపోయినా, వారు ఆనందంగా ఉన్నా లేకపోయినా, నా బిడ్డలు బాగుండాలి అని ప్రతి తల్లి తండ్రి బిడ్డల్ని చాలా బాగా చూస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ముసరివారయ్యేసరికి బిడ్డలు పట్టించుకోనే పట్టించుకోవట్లేదట. కొడుకైతే భార్య గారి మాట వింటున్నాడట, కోడలైతే అటు తల్లి మాట వింటోందట, తప్ప అత్తామామలను తల్లి తండ్రులుగా చూసుకోవాలి అని ఏ కోడలు పాపం అనుకోవట్లేదట. ఉదాహరణ, శ్రీమద్ రామాయణంలో సీతమ్మ శివధనస్సు విరవగానే సీతమ్మ మెళ్ళో మాల వేయడానికి వస్తోందట రామచంద్రుడి దగ్గరికి. వెంటనే రామచంద్రుడు ఆపేశాడట, సీతే మాల వేయడానికి వీల్లేదు అన్నట. మామూలు అమ్మాయి అయితే ఏడ్చి గోల చేసి రాద్దాంతం చేసి ఇలాంటి అబ్బాయి నేను పెళ్లి చేసుకోను అంటది కదా. కానీ సీతమ్మ గారు ఏమన్నారట, తల్లి నా ధనస్సు విరవమంటే గురువు గారు చెప్పారు కాబట్టి ధనస్సును విరిచాను, పెళ్ళి అంటే మా అమ్మ నాన్న ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్ట రామచంద్రుడు. అప్పుడు సీతమ్మ ఆనంద పడిందట, తల్లిదండ్రుల్ని అంత ప్రేమిస్తున్నాడు అంటే రామచంద్రుడు భార్యనైన నన్ను ఇంకెంత ప్రేమిస్తాడు అని ఆనందపడిందట అలాంటి రామచంద్రుడికి భార్య అవ్వడానికి. కనుక భార్య ఏమి చెప్పాలి, ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ, సహధర్మ చరీతవ. భార్య ఎలా ఉండాలి, భార్య బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుందట. నిజంగా భార్య ఒక స్త్రీ బాగుంటే కనుక సన్మార్గంలో కనుక ప్రవర్తిస్తే కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందట. ఒక స్త్రీ బిడ్డలకి మంచి మంచి విషయాలు చెప్పాలట, పెద్దవాళ్ళ విషయంలో గౌరవం కలిగి ఉండాలి అని చెప్పాలట, మర్యాదగా మాట్లాడాలి అని చెప్పాలట. ఒక స్త్రీ పిల్లలకి, భర్తకేం చెప్పాలట, మీరు సన్మార్గంలో నడవండి అని చెప్పాలట, తల్లిదండ్రుల్ని చూసుకోండి అని చెప్పాలట, తల్లిదండ్రులని గౌరవించండి అని చెప్పాలట. ఇలా ఒక కుటుంబం బాగుంది అంటే అది ఎవరి మీద ఆధారపడి ఉన్నది, ఒక స్త్రీ మీద ఆధారపడి ఉన్నది. కనుక ఈ కాలంలో సరిగ్గా లేదు అంటే ఎవరిది తప్పు, ఎవరిది తప్పు, భర్త తప్పు చేస్తున్నాడు అంటే స్త్రీదే తప్పు అట. భర్తని బిడ్డగా భావించి సన్మార్గము వైపు ధర్మము వైపు నడిపించగలగాలట ఒక స్త్రీ భార్య. అలాగే కాలసూత్రం అనే నరకం, తల్లి తండ్రులను ఎవరైతే పట్టించుకోవట్లేదు, తల్లి తండ్రులకు ఎవరైతే భోజనము పెట్టట్లేదు, తల్లి తండ్రుల్ని అమర్యాదగా అగౌరవంగా ఏకవచనంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఈ కాలసూత్రం అనే నరకానికి వెళతారట. ఇంకొకటి, బ్రాహ్మణులకు ఎవరైతే ద్రోహము చేస్తారో వారు ఈ కాలసూత్రం అనే నరకానికి వెళతారట. ఇది ఎంత పెద్దది కాలసూత్రము అంటే, దోశలు వేస్తారు కదా, ఆ దోశలు వేసే తావ ఉంటుంది కదా, అది ఎంత ఉంటుందట, 1000 యోజన విస్తీర్యం అట. 1000 యోజన విస్తీర్యం కలిగిన పెద్ద తావ అట. ఆ తావ కింద మంట పెట్టి ఉంటారట. ఆ మంట కలిగిన తావ మీద ఈ పాపము చేసిన వాళ్ళని దొర్లిస్తూ ఉంటారట. పొర్లిదండాలు పెడుతూ ఉంటారు కదా గోవిందుడికి, అలా దొర్లిస్తూ ఉంటారట ఈ తావా మీద. అలాంటి వారు, ఈ పాపం చేసిన వాళ్ళు కాలసూత్రం అనే నరకానికి వెళతారు. తర్వాత అంధకూపం, తప్పేమిటి, నల్లులని దోమలని పేలని, వింటున్నారా, పేలని నల్లులని దోమలని ఎవరైతే చంపుతారో వారు ఈ అంధకూపం అనే నరకానికి వెళతారట. ఇక్కడ శిక్ష ఏమిటి, క్రిములు కీటకాలు అవన్నీ కూడా భూలోకంలో ఉంటే మమ్మల్ని చంపారా మేము చిన్నగా ఉన్నామని అని, ఇప్పుడు అవన్నీ కూడా అక్కడ మనం అక్కడికి వెళ్ళినాక రక్తాన్ని పిలుస్తాయట, అది అంధకూపం అనే నరకం. తర్వాత క్రిమి భోజనం, ఇదొక నరకం అన్నమాట. ఏమిటి పాపము అంటే, మన ఇంటికి కరెక్ట్గా సరిగ్గా ఒకటింటికి ఒకటి ఒకటిన్నరకి అతిథులు వచ్చారు, రాగానే ఇప్పుడు భోజనం చేయాలా, వంట చేయాలా, కూరలు చేయాలా, అన్నం వండాలా, బాబాయ్ ఇప్పటి వరకు నేను చేసి చేసి అలసిపోయి ఉన్నాను, నా భర్తకి నా బిడ్డలకి పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు వీళ్ళు ఈ సమయంలో వస్తే నేనుండి పెట్టాలా ఏమిటి అని వాళ్ళు రాగానే ఒక పెద్ద గ్లాసు ఏదో కూల్ డ్రింకో జ్యూసో ఇచ్చేసి పంపించేసేమే అనుకోండి, భోజన సమయానికి వస్తే భోజనము పెట్టియే తీరాలట. ఇలా అతిథులకి భోజనము పెట్టకపోతే మన ఇంటి బిడ్డల్ని పస్తులైనా ఉంచాలేమో, కానీ వచ్చిన అతిథులకి మాత్రము సరి అయిన సమయానికి వస్తే భోజనం పెట్టాలి. కనుక అలా అతిథులు వచ్చినప్పుడు భోజనము పెట్టకపోయినా దేవతకు, మన ఇంట్లో గృహ పెరుమాళ్ళు ఉంటారు కదా దేవుళ్ళు ఇంట్లో, ఆ దేవుళ్లకు పెట్టకపోయినా క్రిమి భోజనం అనే లోకానికి వెళతామట. ఇక్కడ శిక్ష ఏమిటి, మీరు ఎలాగో పెట్టలేదు కదా అతిథులకి దేవతలకి, మేము పెడతాం, మీరు తినకపోతే అప్పుడు చెప్తానంటారట ఆ లోకానికి వెళ్ళినాక. కొన్ని గారెలు బూరెలు ఏమైనా పెడతారా అక్కడికి వెళితే అంటే, క్రిములు ఉంటాయట, ఆ క్రిముల్నే తినమంటారట, ఆ క్రిములు పడిపడి మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయట, ఆ క్రిములను తినలేక ఆకలికి తట్టుకోలేక ఆ క్రిముల్నే తింటాడట ఆ క్రిమి భోజనం అనే నరకానికి వెళితే. అలాగే వైతరిణి, అందరూ కూడా చనిపోయినప్పుడు గోదానం చేస్తూ ఉంటారు కదా, గోదానం ఎందుకు చేస్తారు అంటే వైతరిణి నది, ఈ వైతరిణి నది అనే నరకానికి ఎవరు వెళతారు అంటే, ధర్మ రక్షణ చేయకుండా ఎవరైతే ఉంటారో వారు ఈ నరకానికి వెళతారట. అధికారులు ధర్మం వైపే నడవకపోతే వాళ్ళు ఈ నరకానికి వెళతారట. ఇంకా శిక్ష ఏమిటి అంటే, ఈ వైతరిణిలో మలము మూత్రము చీము అవన్నీ ఉంటాయట, వాటితో పాటుగా రాక్షస గణాలన్నీ ఉంటాయట ఈ వైతరిణిలో, పీక్కు పీక్కు తింటాయట. ఇలా ధర్మ రక్షణ లేకపోయినా అధికారులు ధర్మబుద్ధంగా ధర్మబద్ధంగా నడవకపోయినా వారు ఈ వైతరిణి నదికి వెళతారు అని, ఇదొక నరకం. తర్వాత అవీచి అనే నరకం, ఎవరు వెళతారు ఇక్కడికి, అబద్ధాలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ అవీచి అనే నరకానికి వెళతారట. ఇక్కడ శిక్ష ఏమిటి, ఎత్తైన కొండలుంటాయట, ఆ ఎత్తైన కొండల మీద మనని నుంచోపెట్టి తోస్తూ ఉంటారట, మళ్ళీ కొండ మీద ఎక్కిస్తారట, మళ్ళీ తోస్తారట, మళ్ళీ ఎక్కిస్తారట, మళ్ళీ తోస్తారట, ఇదే శిక్షట ఈ అవీచి. పాపం ఏంటి, అబద్ధాలు ఎవరైతే మాట్లాడారో కనుక భయపడకండమ్మా, మనం ఎవ్వరము ఆ నరకాలకు వెళ్ళము. ఎందుకు వెళ్ళం? ఇప్పుడు శిక్షలు ఏంటో తెలిసినాయి కదా, పాపాలు ఏంటో తెలిసినాయి కదా, ఇంకోసారి ఈ పాపం చెయ్యకుండా ఉంటామట. కనుక ఎవరైతే భాగవత ప్రవచనము వింటారో వారు ఈ పాపాలన్నీ తెలిసినాయి కాబట్టి రెండోసారి ఈ పాపము చేయరు కాబట్టి వాళ్లకు ఈ నరకము రాదు అని మన పెద్దలు అనుగ్రహించారు. అలాగే ఈ నరకాలన్నిటినీ గురించి కూడా మన శ్రీశుకుల వారు ఎవరికి చెప్పారు? పరీక్షిత్ మహారాజుకి అనుగ్రహించారు. తర్వాత ఆది జడభరతుడి కథ. ఇప్పుడు ఒక కథ అన్నమాట, చిన్న కథ, అందమైన కథ. జడభరతుడు పేరు. ఈ జడభరతుడు మొత్తం అన్నిటినీ విడిచిపెట్టి పరమ వైరాగ్యముతో అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. మునులు యోగులు తపస్సులు చేసేటప్పుడు కళ్ళు విప్పకూడదట, కళ్ళు విప్పితే చాలా ప్రమాదమట. ఏమి ప్రమాదమో ఈ కథ చెప్తోందనమాట. జడభరతుడు తపస్సు చేస్తూ ఉండగా ఏదో శబ్దము విని కళ్ళను తెరిచారట. వెంటనే ఎదురుగుండా ఏం శబ్దం వినిపిస్తోంది అంటే, ఒక లేడిని, గర్భము ధరించిన లేడిని సింగము పరిగెత్తుకుంటూ తరుముకుంటూ వస్తోందట. ఆ లేడి భయంతో అరుస్తూ ఉన్నదట. లేడిని తినాలి అన్న ఆశతో సింగము గర్జన చేస్తూ వస్తోంది. ఆ గర్జన, లేడి శబ్దము విని ఆ జడభరతుడు నేత్రాలు విప్పారు. వెంటనే లేడి తన ప్రాణాలను రక్షించుకోవడానికిగా సింగము బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ పరిగెడుతూ వెళుతూ ఉండగా లేడి పిల్ల జారి కింద పడిపోతుంది. అయినా పిల్లని పట్టించుకోకుండా తన ప్రాణాలను రక్షించుకోవడానికిగా వెళ్ళిపోతుందన్నమాట, తన ప్రాణాలను రక్షించుకోవడానికి. వెంటనే ఆ చిన్న లేడి పిల్ల కింద పడిపోయింది కదా, జడభరతుడికి బాధ అనిపించింది. అయ్యో, లేడి పిల్లను ఎవరు చూస్తారు, ఎవరు పాలిస్తారు, ఎవరు గడ్డి పెడతారు, ఆలనా పాలన ఎవరు చూస్తారు? సంసారాన్ని విడిచిపెట్టి వచ్చిన జడభరతుడు ఇప్పుడు మళ్ళీ సంసారంలోనే దిగబోతున్నాడట. ఏమిటి సంసారము అంటే, ఆ లేడిని చక్కగా దగ్గరకు తీసుకువచ్చి రక్తము మలము అదంతా తుడిచి చక్కగా స్నానము చేయించి పొడి వస్త్రంతో చక్కగా అద్ది తుడిచి దానికి పాలు పట్టి చక్కగా పెంచుతూ ఉన్నట్ట, దాని వెనకాలే తిరుగుతూ ఉన్నట్ట. అది ఎక్కడికి వెళ్ళినా భయపడిపోతూ ఉన్నట్ట జడభరతుడు. ఎందుకని? మళ్ళీ ఏ సింగం వచ్చి ఈ లేడి పిల్లని తినేస్తుందో అని భయపడుతూ ఉంటాట. అది గడ్డి ఎక్కడ తినడానికి వెళ్ళినా దాని వెనకాలే ఉండేవాడట జడభరతుడు. అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నాడట లేడి విషయంలో. ఎవరైతే భక్తి యోగాన్ని ఆచరిస్తారో, మనము ప్రాణం పోయేటప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ప్రాణం పోతుందో తర్వాత జన్మ వాళ్ళలాని పుడతామట. అంటే కృష్ణుణ్ణి తలుచుకుంటూ ప్రాణం పోయింది అనుకోండి, కృష్ణయ్యగా పుడతామా? పుట్టమట. మామూలుగా లేడిని, కుక్కని, పిల్లిని తలుచుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళల్లానే పుడతామట తర్వాత జన్మ. అలాగే ఈ జడభరతుడికి లేడి విషయంలో అమితమైన ప్రేమ చేత ఆ ప్రాణం పోయేటప్పటికీ అయ్యో ఎవరు చూస్తారు ఈ లేడిని, లేడిని తలుచుకుంటూనే ప్రాణం పోయిందట. తర్వాత ఏ జన్మ వచ్చింది జడభరతుడికి? లేడి జన్మే వచ్చిందట. పూర్వ జ్ఞానము చేత మళ్ళీ జడభరతుడిగా పుట్టాడట. లేడి అయిపోయిన తర్వాత, లేడి జన్మ అయిన తర్వాత మళ్ళీ జడభరతుడిగా పుట్టాడట. ఇప్పుడు సంకల్పించట, నేను మాత్రం ఎటు చూడకూడదు, ఎవరి వంక చూడకూడదు, సంసారానికి ఈడు పడకూడదు, భగవద్ ధ్యానంలోనే నేను ఉండాలి అని గట్టి సంకల్పంతో గొప్ప జ్ఞానంతో తిరిగి పుట్టాడట మూడవ జన్మగా జడభరతుడిగా. ఆ జడభరతుడు పుట్టిన తర్వాత ఒక చోట పెద్దవాళ్ళు యోగులు మునులు ఎలా ఉంటారు అంటే, వారికి ఇంకా ఏమీ ఎక్కదు, పక్కన ఏం జరుగుతున్నా వాళ్ళు పట్టించుకోరు, నిత్యము భగవత్ ధ్యానముతోనే కాలాన్ని గడుపుతారు. చెట్టును చూసినా పరమాత్మనే చూస్తారు, సింహాన్ని చూసినా పరమాత్మనే చూస్తారు, చీమను చూసినా చీమ లోపల పరమాత్మనే చూస్తారు యోగులు మునులు అందరూ కూడా. అలాగే ఈ జడభరతుడు కూడా శరీరాన్ని పట్టించుకోవట్లేదట, ఏదో నలిగిపోయిన వస్త్రాన్ని కట్టుకుని అలా పరమాత్మను తలుచుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నట్ట జడభరతుడు. ఇలా వెళుతూ ఉంటే రఘుగుణన్ అనే ఒక రాజు, ఆ రాజు పల్లకీలో వెళ్ళాలి. పల్లకీ మోసే వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారట. ఎంతమంది ఉండాలి పల్లకీని మొయ్యాలంటే? నలుగురు ఉండాలి, కానీ పల్లకీ మోసేవాళ్ళు ముగ్గురే ఉన్నారట ఈ రఘుగుణన్ రాజుకి. వెంటనే పక్కగా నడుచుకుంటూ వెళుతున్నాడు కదా జడ భరతుడు. సామాన్యమైన వాడేమో వస్త్రాలు చూస్తే అలా కృంగి కృషించిపోయి ఉన్నాయి, మోస్తాడు కదా అని రఘుగుణన్ ఏ అబ్బాయి వచ్చినాన పలకిని మొయ్యి అన్నట. కోపం లేకుండా చూడండి, యోగులకి కోపమే రాకూడదట, కనుక కోపము లేకుండా రఘుగుణన్ అడిగాడు అని ఆ పల్లకీని మోస్తూ ఉన్నప్పటికీ స్వామి యొక్క ధ్యానంలోనే ఉన్నట్ట, స్వామి నామ సంకీర్తనే చేస్తూ ఉన్నట్ట. ఇప్పుడు పల్లకీ మోయడం రాదు కనుక అటు ఇటు అడుగులు తప్పు తప్పుగా పడుతున్నాయట. సరే రఘుగుణానికి కోపం వచ్చింది, ఎవరు పల్లకి సరిగా మోయట్లేదు అరిచాట. ముగ్గురు ఏమన్నారట, మేము బాగానే మోస్తున్నామండి, కొత్తగా వచ్చాడు కదా ఆయనకి మోయడం రావట్లేదు, అటు ఇటు కదులుతున్నాడు అన్నారట మిగతా మోసే ముగ్గురు కూడా. రఘుగుణన్ అడిగాట, ఏంటి ఇలా పలకి మోస్తున్నావు, నేనెవరో తెలుసునా, రఘుగుణన్ రాజుని, కావాలంటే నిన్ను సంహరిస్తాను అని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడట రఘుగుణన్ ఈ జడ భరతుడితో. యోగులు ఎలా మాట్లాడతారో తెలుసా, ఏమీ అర్థం కాకుండా మాట్లాడతారట. జ్ఞానం ఎక్కువైతే ఏమీ అర్థం కాదు గొప్పవాళ్ళు మహానుభావులు మాట్లాడితే. కనుక రఘుగుణంతో అంటున్నాడనమాట జడ భరతుడు, నీవా నా ప్రాణం తీస్తావా, నువ్వెవరు నేనెవరు అన్నట. ఓ నువ్వెవరు నేనెవరు అంటున్నారు అంటే ఈయన మహాయోగి అయి ఉంటాడు. మీరెవరండి, మీరెక్కడి నుంచి వచ్చారండి, ఏ పని మీద వచ్చారండి అని అడిగాడట రఘుగుణన్ రాజు ఎవరిని, జడ భరతుణ్ణి. ఈ మూడు ప్రశ్నలు ఎవరిని అడగకూడదట, నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు దేనికి వచ్చావు అనగానే జడ భరతుడు చక్కటి సమాధానం చెప్పాడట, నువ్వు ఎలా పుట్టావో నేను అలాగే పుట్టా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నేను అక్కడి నుంచే వచ్చా, నువ్వు దేనికి వచ్చావో నేను దానికే వచ్చా, నువ్వెవరో నేను వాణ్ణి అన్నారట. అర్థం కాలేదట రఘుగుణానికి, కొంచెం సరిగ్గా చెప్పరా, మందబుద్ధి నాకు తెలియదు, జ్ఞానవంతులు ఇలాగే మాట్లాడతారనుకుంటా, కొంచెం సరిగ్గా చెప్పండి అంటే అప్పుడు ఆ జడభరతుడు చెప్తున్నట, నీవు ఒక ఆత్మవి, నేను ఒక ఆత్మని, మనమందరం ఆత్మలమే కదా, లోపల ఈ శరీరం తోలే తప్ప తేడా, లోపల ఉండే ఆత్మ ఒకటే అందరిలోను, ఒకటే కదా ఆత్మ అంటే ఏనుగులో పెద్ద ఆత్మ, ఏనుగు పెద్దది కదా, ఏనుగులో ఉండే ఆత్మ పెద్దగా, చీమలో ఉండే ఆత్మ చిన్నగా, ఇంద్రుల్లో ఉండే ఆత్మ పెద్దగా, రావణాసుడు కుంభకర్ణుడిలో ఉండే ఆత్మ చిన్నగా అలా ఏముండదు, పురుషుల్లో ఉండే ఆత్మ ఒకటిగా, స్త్రీలో ఉండే ఆత్మ వేరుగా ఇలా ఏముండదు. నాలో ఎంత ఆత్మ ఉన్నదో చీమలోనూ అంతే ఆత్మ ఉంటుంది, చీమలో ఎంత ఆత్మ ఉన్నదో ఏనుగులోనూ అంతే ఆత్మ ఉంటుంది, ఏనుగులో ఎంత ఆత్మో రాక్షసుల్లో అంటే అందరిలో ఉండేది ఆత్మ ఒకేలా ఉంటుంది. కనుక నీవు ఒక ఆత్మవి, నేను ఒక ఆత్మని అని సమాధానం చెప్పాట. అర్థమైందా, నీవు ఎవరవు అన్న దానికి నీవు ఒక ఆత్మ నేను ఒక ఆత్మ సమాధానం చెప్పాడు మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమిటి, నీవు ఎక్కడి నుంచి వచ్చేవు అని అడిగాడు కదా, నీవు తల్లి గర్భం నుంచే వచ్చేవు, నేను తల్లి గర్భం నుంచే వచ్చాను అని చెప్పాట జడభరతుడు. అయిపోయింది. మూడో క్వశ్చన్ ఏంటి, మూడో ప్రశ్న ఏమిటి, ఎందుకు వచ్చేవు, నీవెందుకు వచ్చావో నేను దానికే వచ్చా, ఎందుకు వచ్చాం మనం అందరము, మన కర్మలను అనుభవించడం కోసం వచ్చాం, కనుక నీవు నీ కర్మను అనుభవించడానికి వచ్చావు, నేను నా కర్మను అనుభవించడానికి వచ్చా. కాకపోతే వ్యత్యాసం ఏంటో తెలుసా, నువ్వు పల్లకి మీద కూర్చుని అనుభవిస్తున్నావు నీ కర్మ, నా కర్మ పల్లకిని మోస్తూ నా కర్మను అనుభవిస్తున్నాను అని చెప్పాడు సమాధానం జడభరతుడు ఆ రఘుగుణన్ రాజుకి. నువ్వు నన్ను చంపుతానంటున్నావా, దేనికి చంపుతావు, పల్లకి సరిగ్గా మొయ్యలేదనే కదా, అసలు పల్లకి మోసింది ఎవరు అన్నట జడభరతుడు. మీరే కదండి పల్లకి మోసింది, ఈ ప్రశ్న అడుగుతున్నారేమిటి అన్నట రఘుగుణన్. అసలు పల్లకి ఎవరు మోసారు, నీవు పల్లకి మీద కూర్చుని ఉన్నావు, ఆ పల్లకి రాడ్ కడ్డీ లాంటిది ఉంటుందే ఆ కడ్డీ భుజము మోసింది, ఈ భుజాన్ని నడుము మోసింది, ఈ నడుముని మోకాళ్ళు మోసినాయి, ఈ మోకాళ్ళని పాదాలు మోసినాయి, పాదాలని భూమి మోసింది, కనుక నీవు తిట్టాలనుకుంటే నేను తప్పు చేయలా, భూమాత తప్పు చేసింది, భూమాతను తిట్టు అన్నట. అంటే అంత గొప్ప జ్ఞానం అన్నమాట, జ్ఞానము కలిగిన వారి మాటలు ఇలాగే ఉంటాయి. కనుక జ్ఞానము ఆత్మ వేరు శరీరము వేరు, ఈ ఆత్మ పరమాత్మకి మాత్రమే దాసురాలు అన్న జ్ఞానము కలిగింపచేయడం కోసమే ఈ కథను అనుగ్రహించారు వ్యాసుల వారు. అలాగే రిపు నిబాకర్ అనే ఇద్దరు అన్నమాట. విష్ణు పురాణంలో కథ ఇలాగే ఉంటుంది, రిభు నిదాకర్. అయితే రిభు నిదాకర్ ఆచార్యుడు శిష్యుడు అనమాట, గురు శిష్యులు. గురువుగారు ఆత్మ గురించి ఉపదేశం చేశారు. ఎక్కడ శిష్యుడు మర్చిపోతాడో అని గురువుగారికి భయం అన్నమాట. గురువు అంటే ఎప్పటికప్పుడు మనల్ని జ్ఞాన మార్గం వైపు నడిపించేవారు. గురువు అంటే శిష్యులని మర్చిపోనివారు. గురువు అంటే శిష్యులైన మనల్ని పరమాత్మని చేర్చేవారు ఆచార్యుడు, గురువు. కనుక ఇప్పుడు ఈ గురువు జ్ఞానోపదేశం చేశారు శిష్యుడికి. శిష్యుడికి ఎక్కడ మర్చిపోతాడో శిష్యుడు అని ఉపదేశమైన 1000 సంవత్సరాలకి వృద్ధ పురుషుడిగా అంటే వృద్ధ బ్రాహ్మణుడిగా శిష్యుడి ఇంటికి వచ్చాట. ఇందాక అనుకున్నాం 1:30, 2 ఆ సమయానికి వస్తే ఏం పెట్టాలి, అతిథికి సాపాటు పెట్టే మనం భోజనం పెట్టే మనం తినాలి అనుకున్నాం కదా. అలాగే శిష్యుడి ఇంటికి మాయ రూపంలో అంటే వేరే రూపంలో వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాట. రాగానే భర్త తన భార్య సునీత కళ్యాణి, భార్య కళ్యాణి అనమాట, కళ్యాణి దగ్గరకు వెళ్ళి, కళ్యాణి ఇవాళ మన ఇంటికి అతిథి వచ్చాడు, అతిథికి భోజనం పెడదామా అని అడిగాడట భర్త భార్యని. భర్త గారు బయట కనిపించారు కదా అని మా ఇంటికి భోజనానికి వచ్చేసేయండి అని పిలవకూడదట. భార్య అనుమతిని తీసుకుని భర్త భోజనానికి పిలవాలట. వండేవారెవరు, వడ్డించేవారెవరు, భార్యే కదా. కనుక భార్యకు చెప్పకుండా భర్త తీసుకురాకూడదట. నేను చెప్పట్లేదు సుమా, ఈ కథ చెప్తోంది అనమాట. కనుక భర్త పరిగెత్తుకుంటూ కళ్యాణి దగ్గరకు వెళ్ళి, కళ్యాణి కళ్యాణి మన ఇంటికి వాళ్ళ అతిథి వచ్చారు, భోజనం వడ్డిద్దామా వారికి అంటే, అయ్యో సరైన సమయానికి వచ్చారు కదా, భోజనం వారికి పెట్టే మనం తిందాము అందట భార్య. సరే వారిని లోపలికి ఆహ్వానించారు, కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చారు. ఆ నీటితో కాళ్ళను కడుక్కున్నాక చక్కగా వస్త్రంతో ఒత్తారు. అయిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోగానే ఆయన అన్నారు కదా, వచ్చిన భోజనానికి వచ్చిన ఆయన, నాకు గారెలు కావాలి, జాంగ్రీ జిలేబీ వడ కావాలి, అప్పము నేతితో వేయించాలి, ఆ అప్పం నాకు కావాలి, బాగా జీడిపప్పులు బాదం పప్పులు వేసిన పాయసం కావాలి అని కోరికలు కోరారట వచ్చిన ఆయన. సరే పాపం కళ్యాణి దగ్గరకు వెళ్ళి వారు ఇలాంటివి కోరుతున్నారు అంటే ఎంతసేపు పని చేసేస్తాను అని అన్ని పిండి వంటలు చేశారట. భార్యాభర్తలు చక్కగా దగ్గర ఉండి ఆ బ్రాహ్మణోత్తముడి వృద్ధ బ్రాహ్మణుడికి దగ్గరుండి వడ్డించి కొసరు కొసరు పెట్టారట. భోజనం అంతా పూర్తయింది, వెళ్ళిపోతారేమో అనుకున్నాడనమాట శిష్యుడు. పడుకోవడానికి ఎక్కడ స్థలము అన్నట్ట. మనమైతే తిట్టుకోము, బాగా తిట్టడమే కదా కొట్టడం కూడా కొడతాం అనమాట. కానీ ఆ శిష్యుడు ఏమనుకున్నాడు, పడుకోవడానికి అడుగుతున్నాడేంటి ఈయన, సరే పాపం పెద్ద ఆయన కదా అని అక్కడ పడుకోండి అని చక్కగా పానుకు వేశారట. ఆయన పడుకోగా చక్కగా విసనకరతో విసురుతూ ఉన్నారట. విసురుతూ, పెట్టాం కదా భోజనం, బాగుందో లేదో చెప్పాలి కదా, గుడుకు గుడుకుని తినేశారు, బాగుందో బాగాలేదో చెప్పాలి కదా, చేసిన వాళ్ళకు ఆరాటం ఉంటుంది కదా బాగుందో లేదో అని. అలాగే ఈ భర్త శిష్యుడు విసురుతూ, బాగున్నాయా అండి పదార్థాలన్నీ, గారి కమ్మగా ఉందా, నెయ్యి బాగా ఊరుతోందా, జీడిపప్పులతో పాయసం తీయగా ఉందా అడుగుతున్నట్ట. ఎవరు తిన్నారు అన్నట్ట తిన్న ఆయన మండదు ఒళ్ళు. ఎవరు తిన్నారు అని అడుగుతారా, ఇది ఇప్పుడే కదండి, ఇన్ని పదార్థాలతో పంచపక్ష పరవాణాలతో మీకు భోజనం పెడితే మీరు తింటే ఎవరు తిన్నారంటారేమిటి, నేను తిన్నానా అన్నట్ట. ఓ ఈయనెవరో వేదాంతి అనుకుంటా ఇలా మాట్లాడుతున్నారు, ఎవరండి మీరు అంటే అప్పుడు చెప్పారట, శరీరము ఆత్మ వేరు. ఆత్మకి ఎక్కడైనా ఆకలి ఉందా, ఆకలి ఆత్మకి ఎక్కడైనా దాహం ఉందా, ఆత్మ ఎక్కడైనా తీపి పదార్థాలు కావాలని కోరుతుందా, కనుక శరీరం వేరు ఆత్మ వేరు, మర్చిపోయావా అన్నట్టు. గురుగారు మీరా మర్చిపోయానండి, ఈసారి మర్చిపోనే మర్చిపోను, ఆత్మ వేరు శరీరం వేరు బాగా గుర్తుంచుకుంటాను అని చెప్పాట శిష్యుడు. అయిపోయిందా, 1000 సంవత్సరాలు గడిచిందట. మళ్ళీ గురువుగారు, వీడు ఆత్మ శరీరం వేరు వేరు అనుకుంటున్నాడో ఒకటే అనుకుంటున్నాడో గుర్తు చేద్దాము అని మళ్ళీ గురువుగారు మాయా రూపంలో వచ్చారట శిష్యుడి దగ్గరికి. ఒక మార్గము శిష్యుడు ఇక్కడ నుంచున్నాడు, ఆచార్యుడు కూడా వేరే రూపంలో వచ్చి శిష్యుడు పక్కనే నుంచున్నాడు. వీళ్ళు ఇప్పుడు అవతలకి వెళ్ళాలి. మధ్యలో మార్గం మీద ఎవరెవరున్నారు అంటే రాజు ఏనుగు అంబారి మీద కూర్చొని సామంతరాజులతో మంత్రులతో సేనాధిపతులతో వెళుతున్నారట. ఇప్పుడు రోడ్డు దాటాలి అంటే మధ్యలో వీళ్ళందరూ వెళ్ళినాకే కదా అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు గురువుగారు అడుగుతున్నారట శిష్యుణ్ణి, ఏమిరా అటువైపు వెళ్లకుండా ఇక్కడే నుంచున్నావేమిటి? అదేంటండి మధ్యలో ఇంత హడావిడిగా రాజుగారు ఏనుగు మీద కూర్చుని వెళుతూ ఉంటే అంతమంది వెళుతున్నారు వెనకాల, వారందరిది అయినాక అవతలకి వెళతాను అన్నారట. రాజుగారా ఎక్కడున్నారు అక్కడ అన్నారట గురువుగారు. అదేమిటి అంత పెద్ద ఏనుగు మీద రాజు కూర్చుని ఉంటే ఎక్కడ రాజు అంటారేమిటి? ఓ పెద్ద ఏనుగా, ఎక్కడుందా ఏనుగు? అదిగో ఏనుగు కింద ఉంది, ఏనుగు పైన రాజు కూర్చుని ఉన్నాడు అని చెప్పాట. ఎక్కడ పైన ఎక్కడ కింద అన్నట్ట మళ్ళీ శిష్యుడికి మండిందట, కోపం బాగా వచ్చిందట. అప్పుడు ఏం చేశాట, గురువుగారిని వంచి ఏనుగులాగా ఆ గురువుగారి మీద వీడు కూర్చుని ఇగో పైన కింద నువ్వు నేను అని చెప్పాట. ఓ వీడు మర్చిపోయాడైతే, నువ్వెవరు నేనెవరు అన్నట్ట మళ్ళీ గురువుగారు. ఓ వచ్చిన వారు ఆచార్యుడు అనుకుంటా, నేనొక జీవాత్మ మీరొక జీవాత్మ, శరీరం వేరు ఆత్మ వేరు. గురువుగారు ఇంకెప్పుడు నేను ఆత్మతత్వం గురించి మర్చిపోను, మళ్ళీ 1000 సంవత్సరాలకి మళ్ళీ మీరు రావాల్సిన అవసరము లేదు అని చెప్పాడట శిష్యుడు గురువుగారితో. కనుక ఈ కథలు ఎందుకు చెప్పారు మనకి పెద్దలు అంటే, ఆత్మ వేరు శరీరము వేరు, శరీరము అనిత్యమైనది ఆత్మ నిత్యమైనది, శరీరానికే మరణము పుట్టుక, ఆత్మకి మరణము లేదు పుట్టుక లేదు, ఆత్మకు ఆకలి లేదు దప్పిక లేదు, ఆత్మ జ్ఞానమయన్ అన్న వైభవాన్ని మనకు తెలియజేయడం కోసం ఇలా మన పెద్దలందరూ కూడా కథలుగా మనకు అనుగ్రహించారు. ఇక ఇవాల్టితో ఉపన్యాసం పరిసమాప్తి. సాయంత్రం నరసింహావతారం, ఎందుకు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు నరసింహుడిగా అవతరించాడు, ప్రహ్లాదుణ్ణి ఎలా రక్షించాడు, హిరణ్యకశిపుణ్ణి ఎలా సంహరించాడు, అలా నరసింహ అవతార వైభవముతో పాటుగా మనము ఎక్కడ ఉన్నాం, జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, మేరోహ దక్షిణ దిక్భాగే, ఇవన్నీ ఏమిటి, ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఆయాయా లోకాలలో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఈ ద్వీపాల గురించి, తర్వాత కాలం, కాలం ఎలా ఉన్నది, ఏమిటి కాలం, దక్షిణాయనం ఉత్తరాయణం, ఈ లోకాల విస్తీర్యము ఎంత, ద్వీపాలలో ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ నరసింహావతార వైభవాన్ని చెప్పుకుందాం సాయంత్రం పూట. జై బోలో కృష్ణ భగవాన్ కీ, జై బోలో వ్యాస శ్రీ సుకర్ కీ, జై బోలో భగవత్ రామానుసర్ కీ, శ్రీమతే రామానుజాయన, జై శ్రీమన్నారాయణ.
జయ సింహ, జయ సింహ. ఏది దయ సింహ.